చూడాలంటే ఏదైనా మిమ్మల్ని శ్రోతల గురించి మాట్లాడుకున్నా ఎనవర్ డివైడ్ మీన్స్ ఈస్ ద లీస్ట్ డిఫరెన్స్ ఇన్ఫినిట్ బ్రహ్మ అటమ్స్ దట్ విచ్ హీ సీస్ ఎస్ డిఫరెంట్ టు మిస్టేక్ బికమ్స్ ఎ సోర్స్ ఆఫ్ టెర్రర్ టు హిమ్. ఆచార్య స్వామి గారు ఏం చెబుతున్నారంటే ఉన్న వస్తువు ఒకటి దాన్ని బ్రహ్మం అంటున్నారు, పదార్థం ఒకటి పిండి ఉంటే, బంగారం ఒకటి అది అనేక వస్తువులుగా చేయించుకోవచ్చు, మట్టి ఉంటే దాన్ని కుండగా మార్చుకోవచ్చు. మీకు కుండ చూసినా మట్టి కనపడాలి, వస్తువును చూసినా బంగారం కనపడాలి. మట్టి లేని ప్రాంతం కుండలో మట్టి లేని ప్రాంతం ఉండదు, అలాగే వస్తువులు బంగారం లేని ప్రాంతం కూడా ఉండదు. ఉన్నది బ్రహ్మమే, ఉన్నది ఒకటి, అది ఏకంగా ఉంది, అది నిత్యంగా ఉంటుంది, అది ద్వితీయం లేకుండా ఉంటుంది. అది ఏకము, నిత్యము, అద్వితీయం, ఇది బ్రహ్మము. శాంతమైనది ఆ బ్రహ్మమైనటువంటి శాంతమైనది నిదానమైనది, అది స్వయం ప్రకాశమైనది. ఇతర వస్తువులని దాని ప్రకాశానికి ఇతర వస్తువులని ఆధారపడింది. అక్కడ ఆ ధర్మము తప్పించి మిగతాదంతా జడమే, బుద్ధి ఇంద్రియాలు ప్రపంచం అంతా జడమే. ఉన్నది ఒకటి మాత్రమే, ఉన్నది ఒకటి మాత్రమే. ఒకడో నేను మాయమనుగించి వచ్చేవారు ఎవరు జారము అరుణాచల లక్షణ మాల్లో భగవాన్ ఏమన్నారంటే ఉన్నది ఒకటి మాత్రమే. మరి నీవు వచ్చావు, నేను వచ్చాను, ఈ లోకం వచ్చింది, దేవతలు వచ్చారు, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఉన్నది ఒకటే. ఒకడో నిన్ను మాయమనుగించి వచ్చేవారు ఎవరు? ఇది నేను జాగ్రత్త మరణించాను. ఈ సృష్టి అంటే మరి ఉన్నది ఒకటే, ఆ ఉన్న ఒకటి ఉన్నది ఒకటిగా మరి ఉన్నది ఒకటితే ఒకటిగానే కనిపించాలి కదా నాకు. మరి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా నీ జాగ్రత్త, ఇదంతా నీ మాయ అన్నారు అక్షర మరణంలో బ్రహ్మస్వామి గారు. దానికి ఆచార్యులు వారు ఏమంటున్నారంటే ఎండమావులు ఉంటాయి, ఎండమావుల్లో నీళ్ళు ఉండవు, కానీ ఎండమావుల్లో నీకు నీళ్లు కనిపిస్తున్నాయి. ఎండమావుల్లో నీళ్లు లేకపోయినా అక్కడ నీళ్ళు ఉన్నట్టు నీ మనస్సుకు కనిపిస్తున్నాయి. అలాగే ముచ్చటి చెప్పు ఉంది, ముచ్చటి చెప్పులో వెండి లేకపోయినా అందులో వెండిగా ఉన్నట్టు మనకి వెండిగా ఉన్న ముచ్చటి చెప్పు మనకి వెండిగా కనిపిస్తుంది. ఎవరికి కనిపిస్తుంది? నీ మనస్సుకు కనిపిస్తాను. అదేవిధంగా ఉన్నది ఒకటే, అది బ్రహ్మమే, కానీ ఆ బ్రహ్మములో నీకు ఏం కనిపిస్తుంది? బ్రహ్మము నీకు ఎలా కనిపిస్తుంది? ప్రపంచముగా కనిపిస్తుంది. ఎండమావులు నీళ్లు, నీళ్ళున్నట్టు నీ మనస్సుకు కనిపిస్తున్నాయి. అలాగే బ్రహ్మములో ప్రపంచం లేదు, కానీ ప్రపంచం ఉన్నట్టు నీకు నీ మనస్సుకు కనిపిస్తాను. నిజంగా లేదు, నీ మనస్సుకి అది కనిపిస్తాను. మనస్సు ఉన్నప్పుడు కనిపిస్తాను, మనస్సు లేకపోయినప్పుడు నీకేమో నువ్వే ఉన్నావు, నువ్వు ఏంటంటే అంటే ఉన్నది ఒకటే. అయితే నీవు నేను అనే భేదబుద్ధి కనుక మనస్సు యొక్క కలుపుతుంది. అంటే మరణం జన్మించటం, మరణించటం కనుక మనస్సు యొక్క కలుపుతుంది. తలంపు మరణించటం అనేది ఒక తలంపు, జన్మించడం అనేది ఒక తలంపు, ఇదంతా మనస్సు యొక్క కలుపుతుంది. బ్రహ్మములో మాయ లేదు, బ్రహ్మములో సృష్టి లేదు, కానీ మాయ ఉన్నట్టు సృష్టి ఉన్నట్టు నీ మనస్సుకు కనిపిస్తాను. అది మనస్సు కనుక నశిస్తే మనస్సు కల్పించినవి కూడా నశిస్తాయి. మనస్సు కల్పించినవి నశించి ఉన్న వస్తువు నీకు ఉన్నట్లుగా నీకు వ్యక్తమవుతుంది. వాస్తవంలో ఇదేమి లేదు, నీ మరణం కూడా కల్పించింది, నీ జన్మ కూడా ఆ కల్పించింది. కానీ ఉన్నది మట్టికి ఉన్నది ఉంటే, ఉన్నది ఒకటే వస్తువు, అది బ్రహ్మము. అది ఉన్నది ఉన్నట్టుగా నీకు కనిపి ఎంతకాలమైతే కనిపించు, అంతకాలమే సంసారం అనే రోగం నేను వెంటాడుతూ ఉంటుంది. ఈ సంసారం అనేది దీర్ఘ రోగం, ఇది పెద్ద రోగం. ఈ శరీరంలో శరీరాన్ని శ్మశానంలో దహనం చేసినప్పుడు సంసారం అనే రోగం కాదు. ఈ శరీరంలో ఇన్ని రోగాలన్నీ శ్మశానంలో కాలిపోతాయి, కానీ ఈ సంసారం అనే రోగం అనేది శ్మశానంలో కాదు. ఎంతకాలం అయితే నీకు భేద బుద్ధి ఉందో, ఎంతకాలం అయితే నీకు వేరు బుద్ధి ఉందో, ఎంతకాలమైతే నీకు అజ్ఞానం ఉందో అవిద్య ఉందో, ఎంతకాలం అయితే ఉన్న వస్తువులు ఉన్నట్లుగా నువ్వు చూడలేవు, అంతకాలం ఈ జన్మ మరణ చక్రంలో నువ్వు తిరగవలసిందే. నిన్ను బాధ విడిచిపెట్టదు, వేదన విడిచిపెట్టదు, దుఃఖం విడిచిపెట్టదు అంటున్నారు ఆచార్య స్వాముల వారు. అంటే ఉన్నది ఒకటే వస్తువు, ఆ ఉన్నది ఒకటే వస్తువు ఉన్నట్టుగా నీకు వ్యక్తం కావాలి. అది నీకు జాగబుద్ధిగా వస్తువు ఉన్నది ఉన్నట్టుగా వ్యక్తం కాదు. ఆ నీ భయానికి జాగబుద్ధి కారణం, నీ కామానికి జాగబుద్ధి కారణం, తర్వాత నీ దుఃఖానికి నీ జాగబుద్ధి కారణం, నీ కోపానికి నీ జాగబుద్ధి కారణం. నీ సృష్టిలో ఎవరు ఏ పని చేసినా కామ క్రోధాలను వేసే పని చేస్తున్నాడు. ఒక జ్ఞాని తప్పించి, ఒక జ్ఞాని తప్పించి, ఒక పరమాత్మ తప్పించి మిగతా జీవకూటంతా కూడా పని చేస్తుంటే ఆధారం కామ క్రోధాల మీద. కామ అంటే అక్కడ కోరిక, ప్రతి మనిషి ఏదో కోరిక పెట్టుకుని పని చేస్తాడు. పరమాత్మ తప్పించి, భగవంతుడు తప్పించి, జీవకూటందరూ కూడా రీందట్ల మీద ఆధారపడి పనిచేస్తున్నారు. ఎవరైనా చూడండి, వ్యవసాయదారులమో అండి, రాజకీయ నాయకులు ఉండండి, ఇంకొకలనండి, ఇంకొకలనండి, ఎవరైనా సరే కామ క్రోధాల మీద ఆధారపడి వారు పనిచేస్తున్నారు. ఈ కామ క్రోధాలను బట్టి వాడు పనిచేస్తుంటే ఆ కర్మ, ఆ కర్మ, వాడు కామక్రోధాలను ఆధారపెట్టి పనిచేస్తుంటే కర్మ చుట్టుకుంటుంది వాడికి. అంటే కర్మ ప్రభావం వల్ల కర్మ వస్తుంది, కర్మ వల్ల దేహం వస్తుంది, దేహం వల్ల దుఃఖం వస్తుంది. అంటే నీకు దుఃఖం నశించాలంటే దేహం రాకూడదు. నీకు దేహం రాకుండా ఉండాలంటే నువ్వు కర్మ చేయకూడదు. కర్మ అంటే ఏం కర్మ? కామక్రోధాల మీద ఆధారపడిన కర్మ. కర్మ చేయకుండా ఉండాలంటే కామక్రోధాలు తగ్గాలి. నీకు అర్థమైన కామక్రోధాలు నీకు తగ్గాలంటే నువ్వు ఎవడో నీకు తెలియాలి. ఎక్కడికి నువ్వెవరో నీకు తెలియనంత కాలం నీకు కామక్రోధాలు వస్తానంటే, నీకు నువ్వెవరో నీకు తెలిస్తేనే కానీ నీకు భేద బుద్ధి నశించదు. భేద బుద్ధి ఉన్నంత కాలం నీకు కామక్రోధాలు వస్తుంటాయి. ఆ కామక్రోధాలు వస్తున్న చెప్పు నువ్వు కర్మ మానవు, కామక్రోధాలు ఉన్న చెప్పు నువ్వు కర్మ మానవు. కర్మ చేస్తే దేహం వస్తుంది, దేహం వచ్చిన వెంటనే దుఃఖం వస్తుంది. అంటే దుఃఖం నశించాలంటే దేహం రాకూడదు. దేహం రాకుండా ఉండాలంటే కర్మ ఆగాలి. కర్మ ఆగాలంటే కామక్రోధాలు తగ్గాలి. కామక్రోధాలు తగ్గాలంటే నువ్వెవరో నేను తెలియాలి. అంటే నువ్వు బ్రహ్మమే, నువ్వెవరో నువ్వు బ్రహ్మమే. నువ్వు బ్రహ్మం అన్న సంగతి నీకు తెలియకపోవచ్చు, కానీ ఎవరో నువ్వెవరో నేను తెలియాలి. అదే బ్రహ్మం. మనకి మూడు వాసనలు చెప్పారు. ఈ మూడు వాసనలు నశిస్తేనే కానీ మనకి మన మనస్సు బ్రహ్మదేవుడు చేయడదు. అంటే బ్రహ్మానుభవం కలగదు, బ్రాహ్మణస్థితి కలగదు, ఆత్మజ్ఞానం కలగదు. ఆత్మజ్ఞానం లేకపోతే ముక్తి రాదు. ఆత్మజ్ఞానం కావాలి. ఎవరైతే మోక్షాన్ని కోరుకుంటున్నాడో వాడు ఆత్మజ్ఞానాన్ని కష్టపడి సంపాదించుకోవాలి. ఆత్మజ్ఞానం ఎవరికైతే లేదో వాడికి మోక్షం రాదు. అంటే లోకవాసన, శాస్త్రవాసన, దేహవాసన ఉన్నవాడికి మోక్షం రాదని చెప్పారు. లోకవాసన అంటే నీకు అర్థం అవ్వాలి కదా. లోకవాసన అంటే లోకంలో ఏ వస్తువు మీద మనకు ప్రీతి ఉన్నా వాడికి లోకవాసన ఉన్నట్టే గుర్తు. రెండు, దేహవాసన అంటే దేహం మీద, దేహం మీద అభిమానం, దేహం మీద అపేక్ష. ఎంచే గొడవ పొట్ట గొడవ తప్పించిందో రెండు గొడవ ఉండదు కొంతమందికి. ఆ పొట్ట గొడవ, బట్ట గొడవ, ఏం తింటున్నాము, ఏం కట్టుకుంటున్నామో గొడవ, కానీ ఈ జ్ఞానం ఏమి సంపాదించుకుంటున్నామో గొడవ ఏం ఉండదు. 24 గంటలు పొట్ట బొట్ట పొట్ట బట్ట తప్పించింటే ఉండదు వాడికి. ఈ దేహాన్ని, ఈ దేహానికి ఏ విధంగా అయితే బాగుంది, ఈ దేహం ఉంది, ఈ దేహంతో ఏ దేవతలు అయితే భోగాలను అనుభవించాలి అంటే ఎంచేపు భోగ దృష్టి. ఆ దేహవాసం వాడికి భోగ దృష్టి ఎక్కువ ఉంటుంది. పొట్ట గొడవ బట్ట గడవ తప్పించే జ్ఞానం కూడా ఉండదు వాడికి. అంటే ఎవరికైతే వాడు దేహం మీద వాడికి అపేక్ష ఎక్కువ ఉంటుందో వాడికి దేహవాసం ఎక్కువ ఉన్నట్టు లెక్క. మీరు శాస్త్రవాసన, శాస్త్రవాసన అంటే వాళ్ళు హృదయంలోని సత్యాన్ని తెలుసుకోవాలి, హృదయంలోని భగవంతుని తెలుసుకోవాలని కోరుకుండదు. ఆ పుస్తకంలో ఒక మాట, ఈ పుస్తకంలో ఒక మాట చెప్పి చెప్పి ఆ మాటను బట్టి నువ్వు వాదించుకోవడం, దానివల్ల ఏం తెలిసి రాదు. ఆ పుస్తకాల్లో చదువుకుని, ఆ పుస్తకాల్లో మాటలు పుచ్చుకుని వాదాలు, ప్రతివాదాలు, ఆర్గ్యుమెంట్ చెప్పుకోవడం దేహ శాస్త్రవాసన. అది బుద్ధి అక్కడితో రాడిపోతుంది. అంటే కోర్టులో ప్రేరణ లేదని అయితే ఆర్గ్యుమెంట్ చెబుతారు. ఈ శాస్త్రాలు చదువుకుని కొంతమంది ఆర్గ్యుమెంట్ చెబుతారు, కానీ ఆ శాస్త్రాల్లో ఉన్న సారాన్ని మన ఉదయంలో అనుభవించాలని బుద్ధి వాళ్ళకి కలగదు. అంటే శాస్త్రవాసన వాళ్ళకి కలగనేది. ఇప్పుడు కోర్టు పేపర్లు మాట్లాడినట్టు ఇప్పటికే మాట్లాడుతూ ఉంటారు, భగవద్గీత ఎలా ఉంది, ఉపనిషత్తులు ఎలా ఉంది, అయితే బైబిల్ ఎలా ఉందని. కానీ అందులో ఉన్న సారణ ఏమిటి, అందులోనే అందులోనే ఎస్సెన్స్ ఏంటి, అందులోనే ఎస్సెన్స్ శాస్త్రంలో ఏదైతే సారం ఉందో అది మాటలతో సరిపెట్టకుండా ఆ సారాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకుందాం అనేటువంటి గుణం శాస్త్ర వాసన మనకు ఉండదు. ఇంకా పాండిత్యంతుడు సరిపోకం, వాళ్ళకి పాండిత్యంతుడి ఆ శబ్దారంభం విజయవాడికి శబ్దారంభమే కానీ హృదయంలో వాళ్ళకి ఏం గోచరుండదు, వాళ్ళ హృదయంలో గోచు ఉండదు. ఆ శబ్దాలు వాడికి ఆడంబరంగా ప్రయోగిస్తూ ఉంటారు. ఈ శాస్త్ర వాసన యొక్క గుణం ఇది. అంటే ఈ వాసన ఉన్నప్పుడు నీకు మోక్ష అనుభవం కలగనే కలగదు. ఈ వాసనలు తొలగించుకుంటేనే కానీ నీ హృదయంలో వస్తువు నీకు లెక్కం కాదు. అందుచేత ది జనవర్ది వైజ్ మ్యాన్ సీస్ ద లీస్ట్ డిఫరెన్స్ ఇన్ ది ఇన్ఫినిట్ బ్రహ్మన్. బ్రహ్మంలో భేదం లేదు, నీ మనస్సులో భేదం ఉంది. ఆచార్య వారు ఏమంటున్నారంటే బ్రహ్మంలో భేదం ఏమి లేదు, నీ మనస్సులోనే ఈ భేదం ఉంది. హెచ్చు తగ్గులు కల్పించకూడదు అందుకు నీ మనస్సు కల్పించే గాలిది. నీ మనస్సు కల్పిస్తాను ఏమిటిది, అది గాలిది ఎంత గాలిది, నీ మనస్సు కల్పించే గొడవలు. అంచేత భేదం ఎంతకాలమైతే నువ్వు చూస్తున్నావో అంటే నీకు పునర్జన్మ తప్పదు, మరణం తప్పదు, బాధ తప్పదు, భయం తప్పదు అంటున్నారు స్వాముల వారు. ప్రతి జన్మలో నీ ఏదో బాధ నేను పీడిస్తానుంటుంది, భయం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. అన్నది ఒకటి వస్తువు, ఆ వస్తువు నీకు వ్యక్తం అవ్వాలంటే నీకు భేద బుద్ధి నిషించాలి. ఆ ఉన్న వస్తువుని ఉన్నట్టుగా చూడకుండా అందులో ఉన్న భేదాన్ని కనుక చూస్తుంటే నీకు పునర్జన్మ వచ్చి చేరుతుంది. పునర్జన్మ వచ్చేస్తున్నాయి, పునర్జన్మ వస్తే శరీరం వస్తుంది, శరీరం వస్తే దుఃఖం వస్తుంది. అందుచేత ఉన్నది ఒకటే, నువ్వు దాన్ని అనేకంగా చూస్తాను. అంటే అర్థం ఏంటంటే మన శరీరాలు ఎక్కడ ఉన్నాయి, ఈ శరీరాలు రంగులు తేడా ఉండొచ్చు, ఈ శరీరాలకు వయస్సులు తేడా ఉండొచ్చు. అంచేత అనేక శరీరంలో ఎన్ని తేడాలు ఉన్నప్పటికీ హృదయంలో ఉన్న వస్తువు ఒకటే, ఆ బ్రహ్మమే. నువ్వు బ్రహ్మను చూడటమే నేర్చుకో, నువ్వు గుణాలను కూడా చూడద్దు. ఆడు మంచివాడు ఇది, ఆడు మంచివాడు ఇది, చెడ్డవాడు అనుకోవడం కూడా ఆ గుణాలు కూడా బ్రహ్మముడి మనస్సులోనే ఉన్నాయి. గుణాస్ ఆర్ నాట్ రిజన్ మెటాఫిజికల్ బ్రహ్మములు గుణము లేదు. అంటే నువ్వు నిర్గుణ స్థితి నిరాకార స్థితికి మనం ఇది వెళ్ళాలి. అంటే మంచి గుణాలు ఉండాలని మన పెద్దవాడు చెబుతున్నాడు. మంచి గుణాలు ఎందుకు ఉండాలంటే మంచి గుణాలు ఉన్నవాడు కాదు, లోపలో ఉన్నటువంటి బ్రహ్మము తెలియటానికి కాదు మంచి గుణం సహకరిస్తుంది. గుణాలు చివరి స్థితి కాదు, నాకు మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి నేను నాకు బ్రహ్మను తెలిసి అనుకోకూడదు. గుణాలన్నీ మనస్సుకు సంబంధించినవి, గుణాలు మనస్సును బట్టి మారుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఆచార్యులు వారు ఏంటంటే గుణాస నాట్ రియల్ మెటాఫిజికల్లీ. అంటే నువ్వు బ్రాహ్మణ దృష్టితో చూస్తే, బ్రహ్మానుభవంతో చూస్తే అక్కడ గుణమే లేదు, బ్రహ్మలో గుణము లేదు. అది నిర్గుణ స్థితి, నిరాకార స్థితి, నిరహంకార స్థితి, నిరాడంబర స్థితిది. అక్కడ గుణాలు లేవు. ఈ గుణాల యొక్క ఆటలన్నీ, గుణాల యొక్క చేష్టలన్నీ ఇవన్నీ కూడా మనస్సుకు సంబంధించిన మనస్సులోనే ఉన్నాయి. ఈ మనస్సు ఎంత నిజమో, ఈ సమాజం ఎంత నిజమో, ఈ దేహం ఎంత నిజమో, ఈ గుణం కూడా అంతే నిజం. కానీ బ్రాహ్మణ దృష్టిలో చూస్తే గుణం కూడా అసత్యమే. మిమ్మల్ని ఎవరైనా మంచివాడమో అంటాం అనుకోండి, నేను అంటాను అంటే నీకేమొస్తుంది, సంతోషం వస్తుంది. అంటే ఎవరు సంతోషిస్తున్నారు, మీ మనస్సు సంతోషిస్తుంది. మీ మనస్సు ఎంత నిజమే, గుణం కూడా అంతే నిజం. అంటే ఈ గుణం అనేది మనస్సు యొక్క పరిమితమైంది, మనస్సుకి పరిమితమైంది. అయితే అంత మాత్రం చేసి మన మంచి గుణాలనే అలవాటు చేసుకోవాలి. మంచి గుణాలే పరమస్థితి కాదు, మంచి గుణాలే డెస్టినేషన్ కాదు, మంచి గుణాలే గమ్యం కాదు. అయితే మంచి గుణాలు లోపలని ఎవరిని తత్వాన్ని తెలియటానికి సహకరిస్తాయి, చెడ్డ గుణాలని స్వరూపానికి దూరం తీసుకుపోతాయి, మంచి గుణాలని స్వరూపం దగ్గరికి తీసుకెళ్తాయి. అంతేకాని గుణం మంచి గుణం అవసరమే, అయితే అదే గమ్యం కాదు. అంటే నాలో ఏదో మంచి గుణాలు ఉన్నాయని అంత మాత్రం చెప్పి నేను దేవుని అయిపోయాను, స్వరూపం ఆత్మ తెలిసిందని ఎవరు అనుకోకూడదు. ఈ మనస్సు ఎంత నిజమో గుణం కూడా అంతే నిజం, కానీ బ్రహ్మం ఎంత నిజమో గుణం కూడా అంత నిజం కాదు. అంటే గుణం అనేది ఒక మీన్స్ మాత్రమే. గుణం అనేది అంటే బ్రహ్మమును తెలుసుకోవడానికి సహకరించే సంపద లాంటిది, కానీ ఇది నిజం కాదు, గుణం అంటే నిజం కాదు. అయితే బ్రహ్మమును తెలుసుకోవడానికి ఈ సహకరిస్తాయి. ఏ సహకరిస్తాయి, సద్గుణాలు సహకరిస్తాయి. ఎంతకాలం అయితే నీకు దేని బుద్ధి ఉందో, ఎంతకాలం అయితే భేద బుద్ధి ఉందో, అంతకాలం నీకు భయం వెంటాడుతుంటుంది, శుద్ధం ఉంటుంది, క్లియర్ ఉంటుంది నీకు. అంటే తత్వం ఎవరికైతే తెలిసిందో వాడి మీదకి భయం నుంచి విడుదల పొందుతాడు. ఎవరికి ఆత్మజ్ఞానం ఎవరికైతే కలిగిందో వాడు అభయస్థితిని పొందుతాడు, అంటే భయం లేని స్థితిని పొందుతాడు. అంటే అదే గీతాంజలిలో క్యాబులు ఏమని చెప్పాడంటే, ఎక్కడ భయం లేదు అక్కడ నేను అక్కడికి నేను మేల్కొట్టు తండ్రి అన్నాడు గీతాంజలిలో రవీంద్రనాథ్ ట్యాగూర్. అంటే భయం వల్ల దుఃఖం వస్తుంది,
అభయ స్థితిలో వాడు సుఖాన్ని పొందుతాడు. ఎక్కడ భయం లేదు అక్కడికి నేర్చుకుని అంటే ఆత్మలో భయం లేదు అంటే చెప్పకుండా చెప్పడం నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించమని. అది ఎక్కడ భయం లేదు అక్కడికి నన్ను తీసుకుపోవు, ఎక్కడ భయం లేదు అక్కడ నన్ను అక్కడికి నేర్పు. అంటే భయం వల్ల బానిసత్వం వస్తుంది, భయం వల్ల ఏమొస్తుంది బానిసత్వం వస్తుంది, అనారోగ్యం వస్తుంది భయం వల్ల కూడా. ఈ ప్రపంచం విద్యను అనేక మంది పెద్దలు చెబుతున్నారు, ఈ ప్రపంచం అశాశ్వతం అని చెబుతున్నారు పెద్దలు, ప్రపంచం అసత్యం అని పెద్దలు చెబుతున్నారు. పెద్దలు శాస్త్రాలు ఈ పురాణాలు ఈ మహాత్ములు ఈ మహర్షులు ఏదైతే అసత్యం అని చెబుతున్నారో ఏదైతే నిజం కాదని చెబుతున్నారో దానితో నేను తాదాత్మ్యం పొందటం మానకుండా దానితో నేను తాదాత్మ్యం పొందుతున్నాడు మోక్షం కావాలంటే నీకు ఎక్కడి నుంచి వస్తున్నారు మోక్షం స్వాములు వారు ఆచార్యులు వారు ఏమంటున్నారంటే నువ్వు దీని ఏది నువ్వు దేవం కాదని శాస్త్రం చెబుతాను, నీ కళ్ళ కనిపించి ప్రపంచం కూడా నిజం కాదని శాస్త్రం చెబుతాను. అంటే ఈ లోకం నిజం కాదు, నీ మనస్సుకు నిజం లాగా కనిపిస్తాను. అంటే నీ చేత చూడబడేది ఏది నిజం కాదు, నీ మనస్సు నీ చేత చూడబడుతుంది, నీ బుద్ధి నీ చేత చూడబడుతుంది, నీ కామక్రోధాలు నీ చేత చూడబడుతున్నాయి, నీ రాగద్వేషాలు నీ చేత చూడబడుతుంది, ప్రపంచం నీ చేత చూడబడుతుంది, మొత్తం సమస్తం కూడా ఏదైతే నీ చేత చూడబడుతున్నది ఏది నిజం కాదు, ఏదైతే నీ చేత చూడబడుతున్నది దాంతో నువ్వు తారాక్ష్యం పొందుతున్నావు. ఆ తారాత్మ అలా అనుబుద్ధిని శాస్త్రాలు చెబుతున్నాయి, పురాణాలు చెబుతున్నారు, మహర్షులు చెబుతున్నారు, మహాత్ములు చెబుతున్నారు, అయ్యా నీ బుద్ధి నీకు పోవటం లేదంటున్నారు స్వాముల వారు. నీ బుద్ధి నీకెక్కడికి పోతుంది? ఆచార్య వారు ఏమంటున్నారంటే నీ బుద్ధి నీకేం పోదు, శాస్త్రాలు చెప్పినా మహాత్ములు చెప్పినా మహర్షులు చెప్పిన ఏకగ్రంథంగా చెబుతున్నారు, ఏకగ్రంగా చెబుతున్నారు నీ చేత చూడబడేది ఏది నిజం కాదని. కానీ నువ్వు నీ చేత చూడబడే దానితో నువ్వు తారాక్ష్యం పొందుతున్నావు, నువ్వు కాని దానితో నువ్వు కాని దేహంతో నువ్వు కాని లోకంతో నువ్వు కాని రంగుతో నీ కాని నువ్వు కాని తెలివితో నీ తెలివి నీవి తెలివి కూడా నిజం కాదు, తెలివి అవసరమే కానీ తెలివి కూడా నిజం కాదు. ఇంకే నీ తెలివి కూడా నీ చేత చూడబడతాను, నీ తెలివి కూడా నీ చేత చూడబడతాను. అంటే నీ చేత చూడబడేది ఏది నిజం కాదు, నీ చేత చూడబడేది ఏదైతే దృశ్యమేది కూడా నిజం కాదు. ఇంచేదానికి దాడి నిద్రలో ఏదైతే నీ చేత చూడబడుతున్నాయి అన్నీ అడిగిపోతున్నాయి, అన్ని మనసు వచ్చాక అన్నీ వస్తున్నాయి, మనసు అణిగిపోతే అన్నీ కూడా అణిగిపోతున్నాయి. అందుచేత నువ్వు నీ చేత చూడబడేది నీ ఏదైతే శాస్త్రం కాదు నువ్వు కాదని చెబుతుందో దాంతో నువ్వు తాదాక్ష్యం పొందుతున్నావు, ఆ తాదాక్ష్యం నుంచి నువ్వు విడుదల పొందలేకపోతున్నావు. అంచేత నువ్వు విడుదల పొందలేనంత కాలం నీకు మోక్షం కూడా అది రాదు, నీకు స్వరూప సుఖం తెలియదు, మోక్ష సుఖం తెలియదు, మోక్షశాంతి తెలియదు, మోక్ష ఆనందం తెలియదు. ఆ మోక్షంలో ఆనందం ఉంది, ఆ మోక్షంలో శాంతి ఉంది, ఆ మోక్షంలో సుఖం ఉంది. కానీ నువ్వు కాయదానితో నువ్వు తాదాక్ష్యం పొందుతున్నంత కాలం ఆ మోక్ష సుఖం నీకు తెలియదయ్యా. ఈ లోకాన్ని చూసి మనకు మోహం కలుగుతాము, ఈ లోకాన్ని చూసి మనకు మోహం ఎందుకు కలుగుతామంటే భ్రాంతి పడుతున్నాం, లోకాన్ని చూసి మనం భ్రాంతి పడుతున్నాం, దానిమీద మనకి ఏం కలుగుతుంది మోహం కలుగుతుంది. అంటే భగవాన్ కూడా అక్షరమణి వాళ్ళు ఏమని చెప్పారంటే ఈ లోకం యొక్క మోహం నేను పోగొట్టుకోవడానికి నీ మోహంలో పడ్డాను, వర్ణాచరిస్తున్నది నీ మీద ఉన్న మోహం నాకు పోతేనే కానీ ఏడు బుద్ధి నశించదు, ఈ ఏడు బుద్ధి నశిస్తేనే కానీ నాకు తత్వం తెలియదు. అంచేత నీ లోకం మీద మోహం పోగొట్టుకోవడం కోసం ఏ మోహం నీ మీద మోహంలో పడ్డాను, నీ మీద నాకు మోహం పోయేది నువ్వే చేయాలి, అది నువ్వే చేస్తేనే కానీ నాకు తత్వం, నువ్వు చేస్తేనే కానీ నువ్వు నేను నువ్వు వేరు నేను వేరని వేరు బుద్ధి ఉన్నంత కానీ నాకు తత్వం తెలియదు, తత్వం తెలిస్తేనే కానీ సుఖం తెలియదు. అంచేతని నీ మీద ఉన్న మోహం నువ్వే పోగొట్టాలి, లోకం మీద ఉన్న మోహం పోగొట్టుకోవడం కోసం నీ మోహంలో నేను పడ్డాను, అంతవరకు నాకు బాగానే లోకం యొక్క మోహం పోయింది, నీ మోహంలో నేను పొందాను, నీ మోహంలో నేను పడ్డాను. అంటే దేవుడు వేరు నేను వేరే బ్యాడ్ బుద్ధి నాకు ఇంకా ఉంది. అంటే ఇది కూడా నా తత్వం తెలియాలంటే ఉన్న వస్తువు ఉన్నట్టుగా ఆ బ్రహ్మము ఏకంగా ఉన్న బ్రహ్మము శాంతముగా ఉన్న బ్రహ్మము నిదానముగా ఉన్న బ్రహ్మము అంతగా వ్యాపించి ఉన్నటువంటి బ్రహ్మము ఆ ఉన్న వస్తువు ఏదో అది వ్యక్తం కావాలి. నిజారంగ స్వాములు వారు ఏమన్నారంటే ఈ సృష్టి ఆ బ్రహ్మముతో పోల్చుకుంటే వాటికి మేనస్వామి కంటే తీసి బ్రహ్మం, అంటే ఈ ప్రపంచం అంతా ఈ దేహం అంతా బ్రహ్మముతో పోల్చుకుంటే నిజారంగ స్వాములు వారు ఏమన్నారంటే ఆ బ్రహ్మమును నాటకంలో దీపం లాంటిది అన్నారు. బ్రహ్మం నాటకంలో దీపం ఏంటంటే ఏంటంటే నాటకంలో జనం చేయనట్టుగా జనాన్ని చూపిస్తూ ఉంటుంది. ఏది నాటకంలో చేయటం, నాటకం అయిపోయిన తర్వాత అందరూ నాటకంలో జనం బయటకు వెళ్ళిపోతారు. అది ఎవరు లేరన్న సంగతి కూడా బ్రహ్మం చూపిస్తూ ఉంటుంది. నాటక దీపం లాంటిది బ్రహ్మం. అంటే దాని అర్థం ఏంటంటే మీకు సృష్టి ఉంటే సృష్టి ఉన్నది మీకు చూపిస్తూ ఉంటుంది, సృష్టి కాకపోతే సృష్టి లేదని చూపిస్తూ ఉంటుంది. కానీ సృష్టి ఉండొచ్చు ఉండకపోవచ్చు అది మటుకు నిశ్చయంగా ఉంటుంది. క్రియేషన్ ఉండొచ్చు క్రియేషన్ లేకపోవచ్చు, క్రియేషన్ ఉన్నా లేకపోయినా బ్రహ్మకు బంధం లేదు. అభిమాన్ మహర్షి గారు ఏమి చెప్తారంటే ఎక్కువ నువ్వు కాణిదాని గురించి నువ్వు ఆలోచించవు, నువ్వు కాణిదాని గురించి ఎంత ఆలోచించినది నువ్వు అవ్వవు. ఒక ఆత్మచింతను తప్పించి ఇతర చింతలు కొంచెం కూడా పుట్టకుండా చూసుకోమంటారు. ఇతర చింతలు ప్రవేశించకుండా చూసుకో, నిరంతరము ఆత్మనే చింతించు, నిరంతరము భగవంతునే చింతించు. ఇతర చింతలు నీరు ఇతర చింతలు పుట్టడానికి ఇతర ఆలోచనలు పుట్టడానికి నీకు అవకాశం ఇవ్వవు. అంటే నువ్వు ఎవరు నీకు తెలుసున్నా నువ్వు తెలియకపోయినా నువ్వు బ్రహ్మమే. అది ఎవరో కాదు నీదై ఉన్నావు. ఆ బ్రహ్మము నిరంతరం చింతించగా 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 అదే నువ్వవుతావు. నువ్వు ఈ మార్గంలో ప్రయాణం చేసినా, ఏ మతంలో నువ్వు ఉన్నా, ఏ మార్గంలో నువ్వు ప్రయాణం చేసినా భావనా బలం లేకుండా బ్రహ్మను పొందలేమన్నారు రమణ స్వామి. భావనా బలం ఉండాలి. మన ఇక్కడ కూర్చోవాలనుకోండి కొంత శక్తి ఉండాలి, నిలబడాలనుకోండి శక్తి ఉండాలి. కొంతమంది ఉంచడానికి కూడా ఓపిక ఉండదు, నడవటానికి కూడా ఓపిక ఉండదు, మంచం లేని రగ్గీయటానికి కూడా కొంతమందికి ఇంకొక సహాయం ఉండాలి. ఆ శక్తిగా సరిపోకపోతే అంతే కదా, అంతే కదా. అదేవిధంగా నీ లోపల బ్రహ్మం ఉన్నప్పటికీ నీ ఉదయంలో నీ శరీరం అటు అడుగుడు అటు ఇటు వేయాలంటే నీ శరీరంలో శక్తి ఉండాలి. నీ శరీరంలో శక్తి లేకపోతే నువ్వు అటు ఇటు తిరగలేవు. అదే నీ ఉదయంలో బ్రహ్మము ఉన్నప్పటికీ నీవు భావనాపరం లేకపోతే ఆ బ్రహ్మమును తెలుసుకోలేవు. నీ శరీరం ఉన్నప్పటికీ శరీరంలో శక్తి లేకపోతే నువ్వు అటు ఇటు తిరగలేవు. అదేవిధంగా నీ ఉదయంలో బ్రహ్మం ఉన్నప్పటికీ నీకు భావనా బలం కనుక లేకపోతే నీ ఉదయంలో బ్రహ్మం ఉన్నప్పటికీ దాన్ని తెలుసుకోలేదు. ఆ భావనా బలం ఉండాలి. ఆ భావనా బలాన్ని భక్తి మార్గంలో పెంచుకో, లేకపోతే జ్ఞాన మార్గంలో పెంచుకో, లేకపోతే కర్మ మార్గంలో పెంచుకో, లేకపోతే ధ్యాన మార్గంలో పెంచుకో, లేకపోతే ముసుకులో గాలి చూసుకో. మొత్తం మీద నువ్వు ముసుకులో గాలి చూసుకున్నా, లేకపోతే భక్తి మార్గంలో ప్రయాణం చేసినా, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసినా, ధ్యాన మార్గంలో ప్రయాణం చేసినప్పటికీ ఏం చేయాలి? ముందు ఈ మాట నీ భావనా బలం రావాలి. భావనా బలం రావాలంటే ఊరికే రాదు, నీలో ఉన్న కామక్రోధాలు పలచబడాలి. కామక్రోధాలు పలచబడితేనే కానీ భావనా బలం రాదు. ఊరికి తోడు పనిచేసేవారికి కామక్రోధాలు పెరుగుతూ ఉంటాయి, కోరిక లేకుండా పనిచేసేవారికి కామక్రోధాలు తగ్గుతూ ఉంటాయి. అది నీకు అర్థమవుతుందా? ఈ ఆయుర్వేద మంది వాడినా, హోమియోపతి మంది వాడినా, ఇంగ్లీష్ మంది వాడినా రోగం తగ్గుతుందో లేదో చూసుకోండి. ఇక్కడ భగవాన్ చెప్పింది అదేవిధంగా మీరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా, భక్తి మార్గంలో ప్రయాణం చేసినా, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసినా, కర్మ మార్గంలో ప్రయాణం చేసినా, విచారణ మార్గంలో ప్రయాణం చేసినా, లేదా ప్రాణాయామం చేసినా మీకు కామక్రోధాలు ఎంతవరకు తగ్గుతున్నాయో చూసుకుని అంటున్నారు ఇక్కడ భగవాన్. అది అంటే మందు వాడుతున్నాం, మాకు రోగం తగ్గినా పర్లేదు, తగ్గకపోయినా పర్లేదు, మందు వాడుతున్నాం అంటే పూర్వం మాకు రోగం కూడా తగ్గుతుందని చూసుకోవాలి. నువ్వు ఏ మార్గమైనా సరే కామక్రోధాలు తగ్గాలి. ఇంకేది కామక్రోధాలు తగ్గకపోతే నీకు దేహాలు ఆగవు. మీ దేహం ఎవరికంటే మృత్యు చేయవద్దు. ఈ దేహం ఎవరికి మృత్యు చేయవద్దు, నాది నాదనుకుంటున్నాం. ఈ దేహం ఎవరికి మరణ చేయవచ్చు, ఏదో రోజు మరణం వచ్చి దేహం పట్టిపోతుంది. ఈ కొంపలోకి వెళ్ళాలి, ఇంట్లో ఏదో కొంత చూడటానికి వెళ్ళాలి, ఇంట్లో ఏదో వస్తువు దొంగతనం చేసుకొచ్చాను, ఇంట్లో పెట్టిన ఇది నాది నాది అనుకుంటే ఎలా ఉంటుందంటే ఈ దేహం నాది నాది అని అలా ఉంది. ఇది ఏంటంటే ఈ దేహం మృత్యు చేయవద్దు. ఏదో తెలియకుండా ఏదో రోజు మరణం వస్తున్నా, మరణం అనేసి పోతుంది, యమధర్మరాజు పట్టిపోతాను. ఈ దేహం ఈ దేహం నీది కాదు, యమధర్మరాజు దీన్ని మృత్యు చేయవద్దు. మృత్యు చేయవద్దు, ఇది నీకు ఇష్టం ఉన్నా నీకు ఇష్టం కాకపోయినా ఏదో రోజున మరణం వస్తున్నా, మరణం వచ్చి ఈ దేహాన్ని పట్టిపోతుంది. ఇది ఎలా ఉందంటే ఎక్కడో కన్నాడు వేసుకొచ్చి వస్తువు వేసుకొచ్చి ఇంట్లో పెట్టినా ఈ వస్తువు నాది, ఈ వస్తువు నాది అనుకుంటున్నాడు, ఈ శవం నాది, ఈ శవం నాది అనుకుంటు నీకేంటే నీకైతే ఇంటికి చచ్చిపోతున్నావు అన్నాడు ఆచార్య వారు. రాజుగారు ఉన్నారు ఆ ఇల్లు అనుకుంటుంది. ఇల్లు అనుకుంటే మీరు ఏం చేస్తారా? ఇంట్లోంచి రాజుగారిని తీసుకుని కాళ్ళు చేసి పెట్టినారు, బయట పడగానే చూస్తారు. అంతే కదండి, అంతేకాని ఇల్లు అనుకున్న పర్లేదు. కలకి వచ్చిన తర్వాత మర్యాదలు చేసిన తర్వాత ముస్తాలు చేసిన తర్వాత కలకిలో కూర్చోబడదాన్ని ఎవరు అనుకోలేదు. అదేవిధంగా నీకు సావధానం సిద్ధంగా ఉన్నారా? నీకు ఈ గౌరవంటే ముందు రాజుగారు అంటుకున్న ఇంట్లోంచి మనిషిని ఎలా బయటకు తీసుకొస్తాం, ఇంకా తొందరగా నీకు బాగుపడ్డావు. మీరు నీకు తర్వాత చేసుకున్నాం తర్వాత చేసుకున్నాం, ఇల్లు ఒక అంటుకుపోతుంది. రాజుగారు కాలిపోవడానికి సిద్ధంగా ఉంటే సభారు వచ్చిన తర్వాత రాజుగారిని బయటకు తీస్తా ఉంటే ఎలా ఉంటుందో. నేను ఏది చేసుకుంటావు ఏది చేసుకుంటావు ఏది చేసుకుంటే ఇంకా సాధన చేసుకోవడానికి టైం ఉంటుంది, అలాగే ఉంటుంది, నీ దేహం చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది, ఇంకెంతకాలం మీరు మీరు సాధన లేకుండా మీ కాలాన్ని దుర్నియోగం చేసుకుంటారు. మీ దేహం చావు దగ్గరలోకి వస్తుంది, మీ కాదు ఏమి సాధన చేయటండేది, ఆ బ్రహ్మానుభవం పొందటానికి ఏం ప్రయత్నం చేయటం లేదు, అది ద్వారా సవారీ కోసం చూసినట్టుగా ఉంటుంది. మీరు సాధన చేయకుండా మీరు సాధన చేయకుండా ఉంటే ఇది కాలిపోతుందనుకోండి, సవారి వస్తేనే కానీ ఇంట్లో బయలుదేరాను రాజుగారు మాట్లాడా ఉన్నాయి, మన సాధన కూడా అలా ఉన్నాయి. అంచేది నువ్వు భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి, నువ్వు భగవంతుని తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి, అది అనుభవం పొందడానికి ప్రయత్నం చెయ్యి. ఉడికే ఏదైనా నువ్వు నీ బుద్ధి నీ బుద్ధి చూపించి చమత్కారాలతోటి నీ బుద్ధి చూపించి అనుభవాలతోటి కాలక్షేపం చేసి నీ బుద్ధి ఒక మాయ, నీ బుద్ధి ఒక జడం, నీ బుద్ధి మాయ, నీ బుద్ధి కూడా మాయే, నీ మనస్సు కూడా మాయే, ఇదంతా జడం అయ్యా. ఈ అనుభవాలకి ఈ వేదనలకి ఈ పొడుకవులకి ఏం లేదు, బుద్ధి ఎంత అసత్యమో బుద్ధి కలిగే అనుభవాలు కూడా అంతే అసత్యమయ్యా. నీ బుద్ధిని బట్టి నువ్వు నడుచుకోవద్దు, పరమాత్మ ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటను ప్రమాణంగా చేసుకుని ఆచరించడానికి ప్రయత్నం చేయి, అనుభవాలు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయి. అంటే ఆ పరమాత్మ చెప్పిన మాటను అర్థం చేసుకోవడానికి నీ బుద్ధిని ఉపయోగించవచ్చు, కానీ ఆ మాట ఫైనల్ కానీ నీ బుద్ధి ఫైనల్ కాదు. నీ బుద్ధి ఒక రకంగా నా మాట ఒక రకంగా ఉంటే మాటనే నువ్వు అనుసరించు. నువ్వు బాగా అర్థం చేసుకుంటున్నారో భగవంతుడు ఒక మాట చెప్పాడు అనుకోండి, ఆ మాటకు విరుద్ధంగా నీ బుద్ధి పనిచేస్తుందనుకోండి, ఆ మాటకు విరుద్ధంగా నీ బుద్ధికి సంబంధించిన అనుభవం ఉందనుకోండి, నీ అనుభవం పక్కన పెట్టి నీ మాయ బుద్ధి ఈ దోషాలతో కూడినటువంటి నీ బుద్ధికి సంబంధించిన అనుభవాన్ని నువ్వు పక్కన పెట్టి ఆ భగవంతుడు చెప్పిన మాటను ప్రమాణంగా తీసుకుని నువ్వు ప్రయాణం చెయ్యి. అంతేకాని నా బుద్ధి ఎలా చెప్పిందని వెళ్ళకు, నీ బుద్ధి నిజం కాదండి, జడం. జన్మాంతరంలో అనేక దోషంలో అనేక సంస్కారం అనేక దోషాలు ఆ బుద్ధిలో ఉన్నాయి. ఆ బుద్ధి అయినా శుద్ధమైన బుద్ధే, అది పనిపించే బుద్ధే. జన్మాంతరం నుంచి అనేక వీక్నెసెస్ అనేక బలహీనత దోష అనేక దోషాలు ఆ బుద్ధిలో ఉన్నాయి. ఆ బుద్ధి నీకు నియోజించు, నీ పాడు బుద్ధి నీకు దారి చూపిస్తుందా, నీ పాడు బుద్ధి నీకు దారి చూపిస్తుందా? అందుచేత నువ్వు భగవంతుడు చెప్పిన మాటను ప్రమాణంగా తీసుకోవాలని ఆ బుద్ధికి ఏదో అనుభవం ఉందని ఇలా వంతులేచు. భగవంతుడు చెప్పిన మాటని ప్రమాణానికి అనుకోండి, నీ బుద్ధి సరిపోతే సరిపోతుంది, సరే సరే, లేకపోతే నీ బుద్ధి నువ్వు పక్కన పెట్టు, పెట్టి భగవంతుడి మాటను అంగీకరించవయ్యా అంటున్నారు స్వాముల వారు. భగవంతుడు ఏ పని అయితే చదువుతుందని చెబుతున్నాడు ఆ పనులు మనం చేయకూడదు. ఏదైతే ఆచరించి మనం చెబుతున్నాడు ఆచరించాలి, నిషిద్ధకరణంగా చేయకూడదు. అంటే నిషిద్ధకరణ అంటే భగవంతుడు ఈ పని చేయొద్దని చెబుతా పని మానేయాలి మనం. ఇంకా ఆయన చేయమన్న పని మనం చేయటమే, వద్దని పని మనం మానేయటమే. అంటే నీ బుద్ధి ప్రమాణం కాదు, నాకు ఎలా తోచింది ఏం చేశాను ఎలా అనుకోకండి, భగవంతుడు చెప్పిన మాటను ప్రమాణంగా తీసుకో. అదే రాజ్యాల వారు చెప్పి నాకేదో తోచింది అలా మాట్లాడేశాను అలా కాదు అయ్యా, నీ మాటకు సంస్కారం ఉండాలి, నీ ప్రవర్తనకు సంస్కారం ఉండాలి. అది భగవంతుడు చెప్పినట్టుగా నడుచుకుంటే నీకు జీవితం సుఖంగా వెళ్ళిపోతుంది, నీకు మోక్షం కలుగుతుంది. అంటే మనస్సు కూడా అంతరింద్రియం, ఈ కళ్ళు బయట ఇంద్రియాలు, చెవులు బయట ఇంద్రియాలు, మనస్సు కూడా ఇంద్రియమే, అంతరింద్రియమే. అంటే లోపల ఉండే ఇంద్రియం, ఆ లోపల ఉంటుంది ఇంద్రియంతో నీకు ఎంతకాలం అయితే సన్నం ఉందో అంతకాలం నువ్వు బాగుంటావు. ఎంతకాలం అయితే నీ లోపల ఉంటుంది మనస్సుతో అహంకారంతో అహంభావంతో నీకు ఎంతకాలం అయితే సన్నం ఉందో, ఈ అహంభావంతో మమకారంతో ఈ నేనుతోటి నాలుగుతో నీకు ఎంతకాలమైతే అటాచ్మెంట్ ఉందో, ఎంతకాలమైతే సంఘం ఉందో అంతకాలం నీకు స్పిరిచువల్ మెచ్యూరిటీ నీకు రాదు. అది ఆచార్య వారు చెప్తుంది. అంటే నీకు పక్వానికి రావు, అంటే పండు మొగ్గాలి కదా, పండు ఏమవుతుందో మొగ్గాలి. ఎందుకనే కానీ పండు పక్వానికి వస్తేనే కానీ మొగ్గదు, ముందు పండు పక్వానికి రావాలి, పక్వానికి వచ్చింది ముందుతుంది, పక్వానికి రాకపోతే మొగ్గదు. అదేవిధంగా ముందు పక్వానికి రావాలి, ఆ పక్వానికి ఎప్పుడు వస్తాను, నీ లోపలంటే మమకారంతో అహంకారంతో సంఘము ఎదిరిస్తే దాంతో నీకు ఉన్న అటాచ్మెంట్ ఎదిరిస్తే నువ్వు చక్కగా పక్వానికి వస్తావు, పక్వానికి వచ్చిన తర్వాత ముగ్గుతావు, ముగ్గుతావు ఉంటే నీకు మోక్షం వస్తుంది. ధ్యానం చేయటం వల్ల మనస్సు సంస్కరించబడదు. ధ్యానం చేయటం ఎందుకంటే రాగద్వేషాలు తగ్గించుకోవడానికి. మీరు 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 ధ్యానం చేస్తున్నారనుకోండి, మీకు రాగద్వేషాలు తగ్గడం లేదనుకోండి, ఏం ప్రయోజనం లేదు. నీ జీవితం పొడిగినా నువ్వు నిష్కామ కర్మ చెయ్యి, నీ జీవితం పొడిగినా నువ్వు ధ్యానం చెయ్యి, లేకపోతే పూజ చెయ్యి, లేకపోతే జపం చెయ్యి. జపం కూడా మంచిది. అంటే జపంతో ఏమిటంటే భగవంతుడితో మీకు అనుబంధం ఏర్పడుతుంది. అంటే జపమోటి ధ్యానమోటి రెండు మానకూడదు మనం. భగవంతుడు రూపం కంటే భగవంతుడి పేరు గొప్పగచ్చండి, భగవంతుడు రూపం కంటే భగవంతుడి యొక్క పేరు గొప్పది. కొంతమంది ఏమనుకుంటారు, రాముడు ఇప్పుడు లేడు, కృష్ణుడు ఇక్కడ లేడు ఇప్పుడు అనుకుంటారు. అలా కాదు, దేవుడు ఎప్పుడూ ఉన్నాడు. ఆ రూపం ఇప్పుడు లేకపోతుంది, దేవుడు ఎప్పుడు కూడా ఉన్నాడు. అయితే మనకి దేవుడికి తేడా ఏంటంటే, భగవంతుడు స్వేచ్ఛగా రూపాన్ని తీసుకుంటాడు, స్వేచ్ఛగా వదిలేస్తాడు. భగవంతుడికి దేవుని కావాలనుకుంటే స్వేచ్ఛగా తీసుకుంటాడు, వదిలేసినప్పుడు కూడా స్వేచ్ఛగా వదిలేస్తాడు. మనం ఈ శరీరం వదిలేసినప్పుడు ఏడిపోయి, శరీరం వచ్చినప్పుడు ఏడిపోయి. భగవంతుడేమో దేహం స్వేచ్ఛగా తీసుకుంటే స్వేచ్ఛగా వదిలేస్తాడు. మనం ఏడుస్తూ దేహాన్ని తీసుకుంటాం, ఏడుస్తూ దేహాన్ని వదులుతాం. ఏం చేస్తే కర్మ దేహాలు, కర్మను బట్టి వచ్చిన దేహాలు. దేహంలో ఉన్నప్పుడు కూడా తన దేహం మాత్రమే కాదన్న సంగతి భగవంతుడికి తెలుస్తుంటుంది. వాడు భగవంతుడు అంటే వాడు దేహంలోనే ఉంటాడు, కానీ వాడు దేహం మాత్రమే కాదని వాడికి అది తెలుస్తూనే ఉంటుంది. అని మన జన్మకి భగవంతుడి జన్మకి తేడా ఉండదు. కృష్ణుడు పుట్టాడు, మనం పుట్టాం అనుకోకండి. అలా కాదు, మనకి ఇది ధర్మానుభవం కోసం వచ్చిన దేహాలు మనం, ఆయన స్వేచ్ఛగా అవసరం కోసం తీసుకున్నటువంటి దేహం అది అండి. అంటే నువ్వు జపం చెయ్యి, భగవంతుడి రూపం కంటే కూడా నామం గొప్పది. అంటే నామం నిరంతరం చేయటం వల్ల నీకు ఆ దేవతా స్వరూపుడితో నీకు మానసికమైన అనుభవం, మెంటల్ అటాచ్మెంట్ ఏర్పడచ్చు. దాని అర్థం ఏంటి, మనస్సు పవిత్ర మనసు. భగవంతుని స్మరించగా 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 అంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటారో, ఓ మనం పూజ చేస్తున్నాం చెయ్యండి కానీ తెలిసి చెయ్యండి, చెయ్యండి కానీ తెలిసి చెయ్యండి. పూజ చేస్తున్నాం చెయ్యని వద్దంటుండదు, నేను జపం చేస్తున్నాం కానీ చెయ్యండి, అలాగే ధ్యానం చేస్తుంది. వీటి అన్నింటి యొక్క ప్రయోజనం ఏంటంటే, అంతఃకరణం శుద్ధిపట్టడం కోసం, హృదయం శుద్ధిపట్టడం కోసం. మనం రోజు సభ్య పెట్టి స్నానం చేస్తున్నాం, ఇంటికి శరీరం శుభ్రపట్టడం కోసం, అంతే కదా. అలాగే పూజ యొక్క, జపం యొక్క, ధ్యానం యొక్క, విచారం యొక్క పరిచయం ఏంటంటే, హృదయం శుద్ధి కావటం. హృదయ శుద్ధి గల వాడు బయలు, వాడు దేవుని సూచించుకున్నాడు బైబిల్లో. దేవుడు ఉన్నాడు, కానీ మీరు మీకు కనపడ్డా దేవుడు నాకు కనపడ్డు. ఎవరు దేవుడిని చూస్తారంటే, యేసు ఏమన్నాడంటే, హృదయశుద్ధికి వారు దేవుడిని చూస్తారు. ఆ హృదయశుద్ధి కలగటం కోసమే పూజ చేసిన, జపం చేసిన, ధ్యానం చేసిన, విచారం చేసిన అది చెయ్యండి. హృదయశుద్ధి కోసం చేస్తున్న అవసరానికి మీకే తెలియదు, మెకానికల్గా చేస్తున్నారు, కాఫీ తీసుకున్నట్టు అమ్మంతం అవుతుంది. ఆ పూజ యొక్క ప్రయోజనం, జపం యొక్క ప్రయోజనం, ధ్యానం యొక్క ప్రయోజనం, విచారణ యొక్క ప్రయోజనం అంటే మన అంతఃకరణ శుద్ధి కావడం కోసం, హృదయ యొక్క శుద్ధి కావడం కోసం. ఈ పూజ, జప, ధ్యాన, విచారణ ద్వారా, ప్రాణాయామం ద్వారా మీ మనస్సు ఎప్పుడైతే, మీ హృదయం ఎప్పుడైతే శుద్ధిపడిందో, మీ హృదయం సంస్కరింపబడిందో, మీ హృదయం ఎప్పుడైతే నిర్మలమైందో, మీ హృదయం ఎప్పుడైతే శాంతం, మీ హృదయానికి ఎప్పుడైతే శాంతం కలిగిందో, అప్పుడు మీ హృదయంలో భగవంతుడు మీరు ఎరుకపడతారు. మీరు సాధన చేసుకురండి, మీ సాధన నాకు అక్కర్లేదు, మీరు చేసిన సాధన నీకే ఇచ్చేస్తాను. ఏదో ఒక దేహంలో మీరు పూజ, జపము, ధ్యానము, విచారణ మానకుండా మీరు సాధన చేస్తుంటే, మీ సాధన పరంగా మీ హృదయంలో నేనేమన్నాను కదా, మీ ఎక్కడో కాదు, మీ వృద్ధి ఏదో ఒక జన్మలో, ఏదో శవంలో మీరు ఉండగా, మీ హృదయంలో నేను ఉరుకుపడతాను అన్నాడు స్వాముడు గారి గీతలో. మీ హృదయంలో నేను ఇరుక్కుపడతాను, మీ హృదయంలో ఉన్నాను, కాలక్రమంలో మీరు చెయ్యండి, తొందర పడకండి. కాలే మీ హృదయంలోని దోషాలు ఎప్పుడైనా, మీ హృదయంలోని దోషాలు ఎప్పుడైతే బయటకు వచ్చేసినాయో, దీనివల్ల పూజ ద్వారా, జపం ద్వారా, ధ్యానం ద్వారా, విచారం ద్వారా, మీ హృదయంలో ఉన్న ఆ ఫార్మ్ నాకు ఎప్పుడైతే బయటకు వచ్చేసిందో, అది హృదయంలో నేను ఉన్నాను కదా, మీకు ఇరుక్కుపడతాను. హృదయ శుద్ధి కలగాలి కానీ మరి దేవుని సూచిస్తారు. అంటే నువ్వు అంకితం కావాలి దీనికి, నిష్కామకర్మకి, ధ్యానానికి, జపానికి, నీ జీవితాన్ని అంకితం చేసుకోవాలి. నువ్వు బ్రహ్మను ధ్యానం చేయడం మంచిదే, బ్రహ్మను ధ్యానం చేయడం మంచిదే. ఆ బ్రహ్మను డైరెక్ట్గా నువ్వు ధ్యానం చేయగలిగితే నువ్వు పవిత్రుడవుతావు. పవిత్రుడైన తర్వాత నీకు స్వరూపం వ్యక్తం అవుతుంది. అలా చేయలేవనుకో, అంటే ఆత్మచింతను చేయలేవనుకో, ఆ బ్రహ్మను నువ్వు చింతించలేవనుకో, దాని ధ్యాసని కలగదనుకో. బ్రహ్మ అంటే ధ్యాస లేకుండా ధ్యానం కలగదు. అంటే ఏ వస్తువునైతే మీరు ధ్యానం చేయాలనుకుంటున్నారా, ఆ వస్తువు మీద నీకు ముందు ప్రీతి ఉండాలి, ఇష్టం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఉంటే ప్రేమవుతుందంటే ధ్యాస కలుగుతుంది, ధ్యాస వల్ల ధ్యానం వస్తుంది. ధ్యాస లేకపోతే ధ్యానం కలగదు. ధ్యాస ఉంటే నీకు అక్కడ లేకపోయినా ధ్యానం వచ్చేస్తుంది. అంటే లోపల ప్రీతి లేనప్పుడు ధ్యాస రాదు, ఆ ధ్యాస లేనప్పుడు మీకు ధ్యానం కలగదు. అంటే మీరు ధ్యానం చేయ, బ్రహ్మను ధ్యానం చేయలేకపోతే, ఒక అవతార పురుషుని ఎవరైనా రాముడైతే మీకు రాముడైతే రాముడు ఇష్టం, కృష్ణుడైతే ఆ కృష్ణుడు, ఏ రూపం ఇష్టం అయితే ఆ రూపాన్ని మీరు ధ్యానం చేసుకోవడం వల్ల మీరు శుద్ధి అవుతారు. అంటే మీ హృదయ శుద్ధి మీకు కలుగుతుంది. అంటే ఇప్పుడు ఈ ధ్యానం ఎందుకు, ఈ జపం ఎందుకు, నిరంతరము బ్రహ్మమును చింతించడం ఎందుకు, అవతార పురుషుని ఏదో ఒక గురువుని కానీ అవతార పురుషుని కానీ ధ్యానము చేయటం ఎందుకు? నీ వరదలు పరిశుద్ధం అవటం కోసం. నీ వరదలు ఎలా పరిశుద్ధం అవుతుంది? నువ్వు కామక్రోధాల్లోంచి, రాగద్వేషాల్లోంచి, అసూయలోంచి నిద్ర పొందినప్పుడు కానీ నువ్వు పరిశుద్ధులు కావు. ఆచార్య గారు చెప్పింది ఏంటంటే, నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చేసినా నువ్వు ఎంతవరకు బాగుపడుతున్నావు, ఎంతవరకు నువ్వు హృదయశుద్ధి కలుగుతానంటూ చూసుకో. భగవాన్ మాట చెప్పారు, వస్తువు ఎదురుకుండా ఉన్నప్పటికీ కవి లేని వాడు ఏం చూస్తాడండి? ఏమంటే వస్తువు ఎదురుకున్నప్పుడు కవి లేకపోతే కనపడదు, కనపడుతుందండి, కనపడదు. అలాగే మనకు అర్హత లేనప్పుడు, యోగ్యత లేనప్పుడు వస్తువు ఎదురుకుండా తెలియదు. నేను బుద్ధివాడు అనుకోండి, వస్తువు ఎదురుకున్నాం అండి, దాని బుద్ధివాడికి వస్తే ఏం కనిపిస్తుంది? ఆడే అనుకుంటే కనపడటం లేకుండా అసలు ఏదనుకుంటున్నాడు. మన పని కూడా అలాగే మరి బుద్ధివాడే కనపడుతుంది ఏమండి. అంటే మీరు నర్సాపురం గోదావరి గారి దగ్గర చూడండి, ఆ నదిలో మీరేమన్నా ఒక నిమిషం ఆగుతుందా? ఏమండి ఆ నదిలో మీరు అలా ప్రవహిస్తూనే ఉంటుంది. ఇప్పుడు గంట ఎప్పుడైనా ఆగుతుందో ప్రవాసం ఆగదు. రాత్రి కానీ పగల కానీ ప్రతి నిమిషం కూడా మీరు ప్రవహిస్తూనే ఉంటుంది. అలాగే భగవంతుడి కృప రోజుకి 24 గంటలు 3 రోజులు అలా ప్రవహిస్తుండొచ్చు. నదిలో మీరు ఎలా ప్రవహిస్తుందో భగవంతుడి కృప 24 గంటలు కూడా అలాగే ప్రవహిస్తూనే ఉంటుంది. అక్కడ ప్రవాహం చూడలేకపోతున్నాం. మీరు ఎవరైనా అయితే ప్రవహిస్తుందో అది దేవుని ఆగ్రహం కూడా అలా ప్రవహిస్తుంది. కానీ నీ అర్హత నిర్మలాన్ని, యోగ్యత నిర్మలం, ఆ మెచ్యూరిటీ నిర్మలాన్ని, నీకు ఆ రుచి తెలియని మనాన్ని నీకు అందుకోలేకపోతున్నావు. దానికే భగవాన్ అంటారు, కొంతమంది కళ్ళుండి చూడలేదు, చూడుండి వినలేదు. నీ గ్రహించే బుద్ధి లేనప్పుడు ఎదురుకుండా వస్తుందని కనపడదు. ఆచార్యంటే మహాత్ములతోటి సహవాసులు నుంచే నీకు కలిగినప్పుడు నీకు మోక్షం సమ్మన్నాడు బయటకి. ఆ దేవుని అనుగ్రహము ఎప్పుడూ ఉండదు. అంటే కృష్ణుడు ఉన్నప్పుడే దేవుని అనుగ్రహం ఉంది, రాముడు ఉన్నప్పుడే దేవుని అనుగ్రహం ఉంది, ఇప్పుడు లేదనుకోకుండా దేవుని అనుగ్రహం ఎప్పుడు ఉంది, ప్రవహిస్తుంది, నిరంతరము ప్రవహిస్తుంది. కానీ దాన్ని అందుకునే శక్తి మనం, దాన్ని అందుకునే యోగ్యత మనం సంపాదించుకోవాలి. ఇది ఆ ప్రవాహాన్ని, అనుగ్రహం అనే ప్రవాహాన్ని, ఆ దేవుని యొక్క కరుణ అనే ప్రవాహాన్ని మనం, దాన్ని అందుకునే శక్తి మనం సంపాదించాలి. అది భగవంతుడు అంటారు, భగవంతుడి అనుగ్రహం అనేది ఎప్పుడు ఉంది కానీ లేదని మీరు అనుకుంటారు. ఏంటంటే మీకు ఇష్టమైన సంఘటన ఏమైనా జరిగినాయి, దేవుని ఆగ్రహంలో ఇంటికి ఎలా జరిగింది అనుకుంటాను. అది ఇంటికి ఎలా జరిగిందంటే మీ కళ్ళు తెరిపించడం కోసం, మీ హృదయం యొక్క లోతులు పెంచడం కోసం ఒకసారి తలుపుస అనేది పెట్టి మిమ్మల్ని నొక్కుతా ఉంటాడు భగవాన్. ఆ తలుపుస అనేది పెట్టి నొక్కినప్పుడు దేవుని అనుగ్రహం మాకు ఏదైనా మీరు అనుకుంటారు. దేవుని అనుగ్రహం మీకు ఎలా ఉందో తెలియటం కోసం తలుపుస అనేది పెట్టి నొక్కుతూ ఉంటాడు. ఇక భగవాన్ యొక్క వైభవం ఎక్కడ ఉందంటే, బ్రహ్మ మహర్షి యొక్క దేశంలో నాకు వైభవం ఎక్కడ ఉందంటే, మీకు ఏదైనా బాధ కలుగుతుంది, ఆ బాధ ఆయనే పంపిస్తూ ఉంటాడు. ఎవరు ఈశ్వరుడు పంపిస్తూ కారణం లేకపోతే ఒకసారి పంపిస్తూ ఉంటాడు, ముందు మిమ్మల్ని నేర్పడటం కోసం. దేవుడు కరుణ ఈ బాధ మీకు పంపిస్తా ఉన్న సంగతి మీకు తెలియదు. ఈ తెలియదు ఏమనుకుంటారు, దేవుడు కరుణ లేదనుకుంటా. అప్పుడు ఏమంటుంది, మీకు ఇష్టమైన సంఘటన ఏదైనా జరిగితే బాధ కలుగుతుంది మీకు. మీరు అర్థమవుతుందే, ఆ బాధ పడేది ఎవరు? ఆ బాధ పడేది మనస్సు, బాధపడేది మనస్సు. ఇక్కడ ఉందని భగవాన్ యొక్క డ్యూటీ చెప్పి గొప్పది. అలా ఈ మనస్సు అంటే ఆ బాధ అంటే ముందు నిజం కాదు, మనస్సు నిజం కాదు, మనసుకు వచ్చిన బాధ నిజం కాదు. అయితే మనస్సుని బాధ ఎందుకు పంపిస్తాడంటే, మనోపరిమితం చేయండి బయటికి లాగి ఆత్మానుభవం పరివేయటం కోసం పంపిస్తున్నాడు. అంటే మనస్సు ఎంత నిజమో బాగా అర్థం చేసుకోండి. మీ మనసు వచ్చిన బాధ కూడా అంతే నిజం. అంటే మనస్సు అసత్యం, మనస్సు ఎంత అసత్యమో మనసుకు వచ్చిన బాధ కూడా అంతే అసత్యం. అయితే ఆ మనస్సుగా అస ఆ బాధ మీకు ఎందుకు పంపిస్తానంటే, మనస్సు యొక్క నూటిలోంచి నేను బయటకు రాదు, నేను బ్రహ్మానుభవాన్ని కలగేయటం కోసం పంపిస్తున్నాను. కానీ బాధ చూసి నువ్వు కన్నర పడు, మనస్సు ఎంత అసత్యమో బాధ కూడా అంతే అసత్యం. టీచింగ్లో వైద్యం చూడండి, మీకు ఏదైనా కష్టం రావచ్చు, ఆ కష్టం వస్తే మీరు కన్నర పడిపోతారు. మనస్సు ఎంత అసత్యమో ఆ కష్టం కూడా అంత అసత్యం. కానీ నీ మనస్సు నిజం అనుకుంటున్నావు కాబట్టి ఆ కష్టం కూడా నీకు నిజంగా అనిపిస్తుంది. ఆ కష్టం కూడా నీకు ఈశ్వరుడు పంపిస్తున్నాడు. ఇంకా నీ మనస్సు గురించి నేను నిలుగుడు చేయటం కోసం. అంటే నువ్వు ధ్యానం చేయగా చేయగా, సత్కర్మ చేయగా చేయగా, సత్కర్మ చేయగా చేయగా, మంచి కర్మ చేయగా చేయగా, అంటే భగవంతుడు కూడా చెప్పాడు గీతలో మంచి చేసిన వాడికి దొరకట లేదని. మంచి కర్మ చేయగా చేయగా, ధ్యానం చేయగా చేయగా, విచారణ చేయగా చేయగా, జపం చేయగా చేయగా, పైగా జపం అన్నిటికంటే తీరిక ఖర్చు లేని పనేది. ఏదైనా ఎదురు చేయాలంటే దానికి ఖర్చు ఉంటుంది, జపానికి ఏం ఖర్చు లేదు. పూజ కంటే తీరిక జపం, ఇంక పూజ అంటే ఏదైనా పువ్వులు తేవాలంటే గన్నం తేవాలి అగస్తులు తేవాలి పూలంతా గొడవ ఉంది. జపానికి ఇంకా ఏం ఖర్చు లేదు, పువ్వులు కూడా అక్కడ లేదు దీనికి జపానికి అని చెప్ప అన్ని యజ్ఞాల్లో జప యజ్ఞము నేను అన్నాడు కృష్ణుడి గీతలో. అది కూడా యజ్ఞమే, అది జప యజ్ఞం అంటే ఖర్చు లేని పని చెప్పాడు. ఇది అర్థమవుతుందా? వస్తువు విలువైందని ఊరికే ఇస్తాను లోపు ప్రతివాడికి. మంచి కర్మ చేయగా చేయగా, ధ్యానం చేయగా చేయగా, విచారణ చేయగా చేయగా, జపం చేయగా చేయగా వైశుద్ధి కలుగుతుంది. ఎవడైతే తన కానిదాన్నే చింతిస్తూ తన కానిదాంతో తాదాత్యం పొంది జీవిస్తూ ఉంటాడు ఏనాటికైనా నశించిపోతాడు అంటున్నారు స్వాములు వాడు. ఎవరైతే అవునో దాన్ని తెలుసుకోకుండా మీరు కానిదాంతో మీరు కానిదాన్ని చింతిస్తూ మీరు కానిదాన్నే ధ్యానిస్తూ ఉంటే అది ఏనాటికైనా వాడు నశించిపోతాడు. అందుకే మీరు ఎక్కడ బతుకుతున్నారు అంటున్నారు స్వాములు వాడు. నిజంలో బతుకుతున్నారా అనేకంలో బతుకుతున్నారా అంటున్నారు. మీ దేహాలు ఎక్కడున్నాయని అనకటం లేదు. మీరు కాశీలో ఉన్నారా రామేశ్వరంలో ఉన్నారా దిమ్మూరులో ఉన్నారా అనకటం లేదు స్వాములు వారు. మీరు ఎక్కడ బతుకుతున్నారు అంటున్నారు. ఏమంటున్నారు? మీరు ఎక్కడ బతుకు, మీరు బతుకు ఎక్కడ, మీ బతుకు అంటే ఎక్కడ ఇది అంటున్నారు. అంటే మీ సన్యాసం షుడ్ బియర్ డ్వెల్లింగ్ ఆన్ ది అన్రియల్ విచ్ కాజ్ ఇస్ బాండేజ్. నువ్వు అసత్యం మీద నువ్వు బతుకుతున్నావు అనుకో, ఏదైతే నిజం కాదో దాన్ని ఆధారంగా చేసుకుని బతుకుతున్నావు అనుకో, తప్పనిసరిగా నువ్వు బంధంత పడతావు. నిజం కానిది నిన్ను బంధిస్తుంది, ఏదైతే నిజమో అది నీ బంధించదు. రాజకీయ చూడండి, నిజమో కానిదా నిజం అనుకున్నప్పటికీ అది నిజం కాదు కాబట్టి అది బంధిస్తుంది. అంటే ఇప్పుడు మనం ఇంద్రియం తాగా అనుకోండి, అది ఇంద్రియం సంగతి తెలియకుండా తాగా అనుకోండి, తెలియకుండా తాగిన మనం చచ్చిపోతాం. అదేమైనా మీరు మీ ఏదైతే కాదు అది మీరు అనుకుని, అదే మీరు అనుకుని దాన్ని నిరంతరం ధ్యానం చేసి దానితోనే మీరు కాలక్షేపం చేస్తుంటే ఏనాటికైనా మీరు నశించిపోతారు. అంటే మీరు బాగుపడే ఉద్దేశం కలిగి ఉంటే మీరు ఎక్కడ జీవించాలంటే ది సన్యాసం సిడ్ గివప్ దెల్ నిన్ అని అన్రియల్. అంటే మీరు కాని దాంట్లో మీరు ఏది పట్టడం నేర్చుకోవాలి. అంటే అత్తగారితో కోళ్ళు కోళ్ళతో అత్తగారు ఏరు పట్టడం తేలికేయండి, మనం కాని దాంతో ఏరు పట్టడం సెపరేట్ అవ్వటం నేర్చుకోవాలంటే ఎదుగుతుంది. కానీ ఒకవేళ సెపరేట్ అవ్వడం మనకి ఇష్టం లేదు, దేవుడే సెపరేట్ చేసేస్తాడు. ఎవరి దేశాన్ని అది ఇది పెట్టుకోవడం ఇష్టం ఉండదు, కానీ దేవుడు ఇది దేవుడు తీసేస్తాడు అందులోంచి. భగవాన్ నాడు ఈనాటికైనా ఏనాటికైనా ముందు నాటికైనా మన కాని దాంట్లోంచి ఇది పట్టడం తప్పదు అన్నారు. నేను నీకు గ్రహించవలసిన విషయం ఏమిటంటే అంటే నువ్వు కానిదాంట్లో నుంచి నువ్వు ఎప్పుడైనా వేరు పడిపోతావు, కానీ ఇష్టం లేకపోతే దేవుడికి నువ్వు వేరు గ్రహిస్తాడని నువ్వు కాదు కాబట్టి. ఏదైతే నువ్వు కాదో దాన్నే స్మరించుకుంటూ దాన్నే తలపెట్టుకుంటూ అంటే మాని, నువ్వు ఏదైతే అవునో దాన్ని ధ్యానం చెయ్యి, దాన్ని స్మరించుకో. అని దాన్ని నువ్వు అనుకోవద్దు, నువ్వు కానిదాన్ని నువ్వు అనుకో, దాంట్లో జీవించడం విడిచిపెట్టు. అంటే దానితో పాదాత్మ్యం విడిచిపెట్టు, దానితో ఐడెంటిఫికేషన్ విడిచిపెట్టు. మనం ఎక్కడ బతుకుతున్నాం మీకు అర్థమవుతుందే, మనోపరిమితం దేహ పరిమితం. మన జీవితంలో దేనికి పరిమితం అయింది? దేహానికి పరిమితం, మనసు పరిమితం. మనం 24 గంటలు మనం దేహం చుట్టూరు తిరుగుతాం, మన మనసు చుట్టూరు తిరుగుతాం. దేవుణ్ణి ధ్యానం చేస్తామని మీరు అనుకుంటున్నారు, కానీ కోరుకునే ధ్యానం చేస్తున్నారు. కానీ దేవుణ్ణి ధ్యానం చేస్తున్నామని మీరు అనుకుంటున్నారు, కానీ విషయాలనే మీరు ధ్యానం చేస్తున్నారు. అంటే మీరు ఏది కోరిక నిజం కాదు, విషయం నిజం కాదు, మీ ఎంజాయ్మెంట్స్ నిజం కాదు, మీ భోగాలు నిజం కాదు, మీ మనసులోనే గొడవలు కూడా నిజం కాదు, మీ మనసులోనే దష్ట కూడా నిజం కాదు. కానీ దానితో మీరు బతుకుతున్నారు, అందులో బతకడం మానేయండి. మనం ఏం చేస్తారంటే వాళ్ళు బలి ఇష్టమైనా తిరగతా ఉంటారు, ఇష్టమైన వాళ్ళు పొగుడుతూ ఉంటారు. ఈ రాగద్వేషాలు కొన్ని బలీయంగా ఉంటారు, కొన్నికి రాగద్వేషాలు బలంగా ఉంటాయి. అంటే నువ్వు అదంతా నిజం కాదు, ఆ నిజం కాని దాంతో నువ్వు బతుకుతున్నావు, ఆ నిజం కాని దాంతో బతుకుతూ నువ్వు నిజం కాని దాంతో సంసారం చేస్తుంటే నీకు నిజం ఎలా కురుస్తుంది? అది నువ్వు కానిదాన్ని కూడా నువ్వని అనుకోవచ్చు, అనుకోవద్దని ఎవరు నీ పీకి పట్టుకోరు. కానీ నువ్వు అంటే నువ్వు అందరూ జీవించకపోయా, ఎందులో జీవించకు, నువ్వు కానిదాని ఎందుకు నువ్వు జీవించకు. అంటే నేను ఏం చేయాలంటే నువ్వు కానిదాని గురించి ఆలోచించకుండా ఏదైతే నువ్వు అవునో దాని గురించి ఆలోచించు. నువ్వు కానిదానిలో నివసించకుండా ఏదైతే నువ్వు అవునో అందులోనే నివసించడానికి ప్రయత్నం చేయి. నువ్వు ఏదైతే కాదో దానితో నువ్వు సహవాసం చేస్తున్నావు, నీకు వెంటనే బంధం ఏర్పడి నువ్వు బంధాన్ని బట్టి దేహం వస్తుంది. ఏమర్పడుతుంది వెంటనే అటాచ్మెంట్ ఏర్పడుతుంది, అటాచ్మెంట్ బట్టి నువ్వు పాపం చేస్తావు. బంధం ఉన్న మనిషి పాపం చేస్తాడు, బంధం లేని మనిషి పాపం చేయవలసిన పని లేదు. బంధం ఉన్న మనిషి పాపం చేస్తాడు, బంధం లేని వాడు పాపం చేయదు. నువ్వు కాని దానితో నువ్వు బంధం పెట్టుకుంటే నువ్వు తప్పనిసరిగా పాపం చేస్తావు. నువ్వు కాని దేహంతో, నువ్వు కాని ఆంభావంతో, నువ్వు కాని మమకారంతో, నువ్వు కాని ఇంద్రియాలతో నువ్వు అనుబంధం పెట్టుకుంటే నువ్వు పాపం చేస్తావు. మరి అంటే బంధం ఏర్పడుతుంది, ఆ బంధం నుంచి మళ్ళీ దేహం వస్తుంది. నిరంతరం ధ్యానం చేసి బ్రహ్మానందం కనుక పొందితే ఇట్ గివ్స్ రైస్ టు బ్లీస్, ఇట్ గివ్స్ రైస్ టు బ్లీస్ అంటూ హ్యాపీనెస్. నిరంతరం ధ్యానం చేసి కనుక మీరు బ్రహ్మానుభవం కనుక పొందితే మీ ఊహించినటువంటి మీ సంకల్పానికి అతీతమైనటువంటి సుఖాన్ని ప్రసాదిస్తుంది. ఈ బ్రహ్మచింతనం కనుక చేస్తుంటే అంటే బ్రహ్మానుభవం ఇటువంటిదా, బ్రాహ్మణ శబ్దం ఎటువంటిదా, బ్రాహ్మణ స్థితి ఎటువంటిదా, జీవితంలో ఎప్పుడూ మీరు ఊహించినటువంటి శాంతి, మీరు ఊహించినటువంటి సుఖం అది మీకు వస్తుంది. అంటే కృష్ణుడు గీతలో చెప్పాడు కదా, ఏ సుఖాన్ని పొందిన తర్వాత దానికి మించిన సుఖం ఏదైనా తెలుస్తుందో మీరు అతి సుఖం బ్రహ్మంలో ఉందని. అంటే ఏ సుఖాన్ని పొందిన తర్వాత దానికి మించిన సుఖం ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ లేదని మీ సంగతి మీకు తెలుస్తుంది. ఆ సుఖం ఎక్కడ ఉందంటే బ్రహ్మంలో ఉందని. యోగం యోగం యోగం, భక్తి యోగం, ధ్యానం యోగం, కర్మ యోగం, జ్ఞానం యోగం. యోగం అంటే ఏంటి, ఎందుకు అనుకుంటున్నారు అంటే మీకు అజ్ఞానంతో మీకున్న దుఃఖంతో మీకున్నటువంటి బాధతో మీకున్న సంబంధాన్ని తెలిపేసేది యోగం. అంటే మీరు భక్తి మార్గం భక్తి యోగంలో ప్రయాణం చేయండి, మీకున్న అజ్ఞానాన్ని మీకున్న దుఃఖాన్ని భక్తి ద్వారా తెలుసుకోండి. అయితే జ్ఞానయోగం అది ఇష్టం లేదు మీకు, జ్ఞానయోగం ద్వారా ప్రయాణం చేయండి, మీకున్న అజ్ఞానాన్ని మీకున్న దుఃఖాన్ని జ్ఞానం ద్వారా తెలుసుకోండి. ఇది ఏదైతే కాదు అందులో నుంచి మేము విడుదల చేసింది యోగం యొక్క లక్ష్యం. అంటే మీ కాని దానితో మీకున్న సంబంధాన్ని తెలుపుతుంది, అది యోగం యొక్క ప్రయోజనం. ఎప్పుడైతే మీరు బ్రహ్మాండం కలిగిందో ఇట్ గివ్స్ రైజ్ టు బ్లిస్, ఇట్ గివ్స్ రైజ్ టు హ్యాపీనెస్, ఇట్ గివ్స్ రైజ్ టు పీస్. అంటే ఎప్పుడైతే బ్రహ్మానుభవం కలిగిందో ఈ హృదయం యొక్క లోతుల గురించి మీకు ఆ సుఖము ఆ శాంతి ఆనందం మీకు తెలుస్తుందంట. మనకు ఆనందం బుద్ధికే పరిమితం చేసేస్తున్నాం మనం. ఆనందం ఆనందం బుద్ధికి పరిమితమైంది కాదు, ఆనందం ఆత్మకు సంబంధించింది. ఆనందమే దేనికి సంబంధించింది, ఆత్మకు సంబంధించింది. జ్ఞానం దేనికి సంబంధించింది, ఆత్మకు సంబంధించింది. ఏ కారణంలో మీకు దుఃఖం వస్తున్నాను, ఆ దుఃఖం దానికి వస్తుంది. లోపల అజ్ఞానం ఉంటే మోహం ఉంటే దుఃఖం వస్తుంది, కానీ అజ్ఞానం లేని వాడికి మోహం లేని వాడికి దుఃఖం వస్తుంది. దుఃఖం వచ్చిందంటే అక్కడ అజ్ఞానం ఉన్నట్టే మోహం ఉన్నట్టు, కడుపు ఎప్పుడు వచ్చిందంటే కడుపు ఏదో చెడ్డ ఉన్నట్టే, తలకాయ పూడి వచ్చిందంటే తలకాయలు ఏదో చెడ్డ ఉన్నట్టే, కళ్ళు మండుకొని అంటే కళ్ళు ఏదో చెడ్డ ఉన్నట్టే. అదే మీకు ఏ కారణంలో దుఃఖం వచ్చినప్పుడు అక్కడ అజ్ఞానం ఉందని మోహం ఉందని మీకు గుర్తు పెట్టుకుంది. కొండ గుర్తు కోసం చెప్తున్నాండి, ఇలా కూర్చున్నామండి మనకేం దుఃఖం వస్తాను, ఈ దుఃఖం ఎందుకు వస్తుందంటే ఎక్కడ అజ్ఞానం ఉంది, మోహం. మోహం లేని వాడు దుఃఖం లేదు, అజ్ఞానం లేని వాడికి దుఃఖం. అంటే మోహం లేకపోతే దుఃఖం లేదు, అజ్ఞానం లేకపోతే దుఃఖం. దుఃఖం వచ్చిందంటే అజ్ఞానం ఉండి చేరాలి, అక్కడ దుఃఖం వచ్చిందంటే మోహం ఉండి చేరాలి. అంటే మీకు బ్రహ్మానుభవం కరెక్ట్గానే ఏది నశిస్తుంది, అజ్ఞానం నశిస్తుంది. అజ్ఞానం ఉంటే ఉంటుంది దుఃఖం ఉంటుంది, అజ్ఞానం నశించిన విషయం ఏది నశిస్తుంది, దుఃఖం కూడా నశిస్తుంది. ఈ బ్రహ్మానుభవం అయితే మీ హృదయంలో పొందొచ్చు. ఇప్పుడు మీ శరీరం చనిపోక్కర్లేదు, మీ శరీరం చనిపోక్కర్లేదు, అది ఇప్పుడే ఇక్కడే మీ బ్రహ్మానుభవం అనేది ఇక్కడ ఉండగానే, మీ దేహం ఇక్కడ ఉండగానే దేహం తిరిగాడుతున్నప్పుడే ఆ బ్రహ్మానుభవం మీరు అప్పుడు మీ హృదయంలో ఆ వస్తువు యొక్క ఆ వస్తువు మీ హృదయంలో డైరెక్ట్గా మీరు పొందవచ్చు. ప్రత్యక్షంగా మీరు ఆ వస్తువు మీరు అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. ఎక్కడ తెచ్చుకోవచ్చు, ఎప్పుడో తెచ్చుకోవచ్చు. ఆ వస్తువు మీకు సిద్ధంగా ఉంది, ఆ వస్తువు మీ హృదయంలో ఉంది, కానీ అది అనుభవంలోకి వచ్చినట్టు మీకు ఉన్నటువంటి అజ్ఞానంతో సంబంధం తెలిపోతుంది. తెలిపిన సుఖం మీకు తెలుస్తుంది, శాంతి మీకు తెలుస్తుంది. కొంతమంది నిరంతరం విషయచింతన చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఆత్మచింతన ఉండదు, దైవచింతన ఉండదు, గురుచింతన ఉండదు. నిరంతరం విషయచింతన చేసేవాడికి ఏ విషయానైతే మీరు చింతిస్తున్నారో దాని మీద కోరిక కలుగుతున్నట. అంటే మీరు ఏదైతే చింతిస్తున్నారో అదే మీరవుతారు, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఏదైతే మీరు చింతిస్తున్నారో అదే మీరు అవుతారు. విషయ చింతనే మీరు విషయాన్ని చింతిస్తున్నారనుకునే విషయం అవుతారు, ఆత్మను చింతిస్తున్నారనుకునే ఆత్మ అవుతారు. మీరు విషయాన్ని చింతించగా 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 ఆ విషయం మీద మీకు ఏమవుతుంది, కోరిక కలుగుతుంది. ఏం కలుగుతుంది, ఆ కోరిక కలుగుతుంది. ఏమండి, కోరిక కలిగిన తర్వాత కోరిక నెరవేర్చుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారు. మీ దేహ ప్రాంతంలో కోరిక నెరవేర్చి యోగం ఉంటా అవుతుంది, లేకపోతే అవదు. కోరిక నెరవేర్చి ఒకటంట, నెరవేరకపోతే ఒకటంట, మీకు అర్థమవుతుంది. నెరవేరితే దుఃఖం వస్తుంది, నెరవేరకపోతే దుఃఖం వస్తుంది. మీకు ఏదైనా కోరిక వచ్చింది అనుకోండి, అది నెరవేరిపోయింది అనుకోండి, మీకు ఏమొస్తుంది, దుఃఖం వచ్చేస్తుంది. మనకు గర్వం ఏం లేదనుకుంటాం, చాలా గర్వం ఉంటుంది మనకు. మనకు ఎంత అభినయం ఉందో, ఎంత గర్వం ఉందో, ఎంత పొగడబోత్తనం ఉందో, అది లోపల అంతర్దృష్టి ఉన్న వాడికి మాత్రమే తెలుస్తుంది. అది అంతర్దృష్టి లేని వాడికి ఏం పోగొట్టుకోవాలో వాడికే తెలియదు అసలు. కొంత కొంతమందికి రోగం ఉంటుంది, రోగాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కొంతమందికి వాళ్ళకి రోగం ఉందని కూడా తెలియదు వాళ్ళకి. అంటే కొంతమంది పెద్దలు ఏం చెబుతారంటే, మూర్ఖుడికి పుస్తకం అక్కర్లేదు, మోక్షం పొందిన వాడికి పుస్తకం అక్కర్లేదు, సాధన చేసుకున్న వాడికి పుస్తకం కావాలి. అదే మూర్ఖుడికి ఎందుకు పుస్తకం అక్కర్లేదంటే వాడు తెలుసుకోవాలని కాంక్ష కూడా వాడికి ఉండదు. మూర్ఖుడికి మోక్షం పొందినవాడు కూడా తెలుసుకోవాల్సిందంటే ఏం లేదు. అంటే సాధకుడికి ముముక్షుడు వాడు మోక్షం పొందాలని కోరుకున్న వాడికి వాడికి శాస్త్రం కావాలి. అర్థంలో నువ్వు ముఖం చూసుకుంటున్నావు, అదే ఏది కనిపిస్తుంది? నీ ప్రతిబింబం కనిపిస్తుంది. ఆ ప్రతిబింబం ఎంత నిజమో, నీ అర్థంలో కనిపించే ప్రతిబింబం ఎంత నిజమో ప్రపంచంలో వస్తుదారం అంతా కూడా అంతే నిజమన్నారు. నువ్వేమో ఆత్మ, బింబం ఆత్మ, ప్రతిబింబం అంతా మాయ. ప్రతిబింబం అంటే మాయ. అక్కడ ప్రతిబింబం అంటే వనదానం వల్ల కనిపిస్తాను. నీ చెయ్యి పెట్టుకుని ముట్టుకున్నాను చూస్తాం అంటే ప్రతిబింబానికి తగులుతుంది. ఆ ప్రతిబింబాన్ని కలిగి నీ చెయ్యికి ముట్టుకున్నాం ప్రతిబింబానికి, ప్రతిబింబం నీ చేతికి తగులుతుంది, నీ చేతికి తగలదు. బింబం ఎవరు? ఆత్మ. ప్రతిబింబం అంటే మాయ. నువ్వు ఒక్కడే నిజం. నీ నీ కనిపించే, నీ మనసు కల్పించే మొత్తం వస్తువులు వస్తుజాలంతా కూడా ప్రతిబింబం లాంటిది. అంటే ప్రతిబింబం ఎంత నిజము, ఆ ప్రతిబింబాన్ని ముట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయటం ఎలా ఉంటుందో, ప్రపంచంలో వస్తువులు ద్వారా నువ్వు మోక్షాన్ని పొందుదాను, సుఖాన్ని పొందుదాను, శాంతిని పొందుదాను అనుకోవడం కూడా ఎటువంటిది. అది మీరు ముందు బాగా దృశ్యం గ్రహించాలి. ఆ కృష్ణుని ఆత్మను తెలుసుకోవాలని ఆత్మను తెలుసుకోవాలని గీతలు గీతలో చెబుతారు. ఆత్మ అంటే ఎవరు? ఆత్మ అంటే ఎవరు? మనమే. ఆత్మ అంటే ఎవరు? మనమే. అంటే మన మనమే తెలుసుకోమంటున్నాడు. మనైతే దీనికి భగవాన్ ఏం చెప్పారంటే, నిన్ను నువ్వు తెలుసుకోవడానికి పెద్ద తెలివి అట్లా అక్కర్లేదు అన్నాడు. ఎవరైనా తెలుసుకోవడానికి ఇక్కడ నీకు పెద్ద తెలివి అక్కడ, ఆ నేను చూడ నేను చూసేసుకుంటే నువ్వు ఎవరో నేను తెలుస్తుందా అన్నా. నేను మునితోడు తీసేస్తాం. నేను ఎలా చేస్తాం? నేను మునితోడు తీసేసినట్టే నువ్వేదైతే నేను నేనంటున్నావో ఆ నేను ఉందని సంగతి నీకు తెలుస్తాను కదా. ఆ నేను తీసేస్తే ఆ నేను నేనుతో తీసి అదే సాధన. ఆ నేను నేనుతో తీసేస్తే ఉండదుగా నీకు తెలుస్తుంది అన్నాడు. ఒక నేను నీకు తెలుస్తాను, దేవుడు మాడలేదో నీకు తెలియదు. ఆ నేను ఒకటి తెలుస్తాను కదా. ఆ నేను ఆ నేనుగా నేను సహాయంతో తీసే, ఆ నేనుగా నేను చోటు మచ్చిన చేసుకుని ఆ నేను తీసే. అందుకే కృష్ణుడు చెప్పాడు, నీతో నువ్వు విరోధంగా ఉండదు, నీతో నువ్వు స్నేహంగా ఉండు అన్నాడు. నీ మనస్తో విరోధం పెట్టుకోదు, నీ మనస్తో స్నేహంగానే ఉండు అన్నాడు. నేను ఏదైతే నేను నేనంటున్నావో ఆ నేను ఉపయోగించుకుని నేను తీసే, దాన్ని ఉపయోగించుకుని దాన్ని తీసే. అంటే నీకు స్వాధీనమైన మనస్సు నీకు ఉపకారం చేస్తుంది, నీకు స్వాధీనమైన మనస్సు నీకు అపకారం చేస్తుంది. అంటే నీ మనస్సును ఇతరులు చేసుకో, నీ మనస్సును మంచి చేసుకో. కొంతమంది వాళ్ళ మనస్సును అలా మంచి చేసుకోడు, ఇతరులు మంచి చేసుకుందామని చూస్తారు. నీ మనస్సును మంచి చేసుకుంటే ఇతరులు ఎవరో నీకు చేయలేనటువంటి ఉపకారం నీ మనస్సులో నీకు తీసుకెళ్తుంది. ఇతరులు ఎవరో నీకు ఇవ్వలేని సుఖాన్ని నీ మనస్సు నీకు ఇస్తుంది. అది ఇక్కడ ఉన్న రహస్యం. అంటే అడిగిన మనస్సు, బయటపడిన మనస్సు నీకు శాంతిని కలగజేస్తుంది, సుఖాన్ని కలగజేస్తుంది. మానవుడిని గురించి ప్రతి భోగము కూడా ఇసుకలో పోసిన నూనె లాంటిది అన్నారు. ఇసుకలో నూనె పోయిందా, నూనె ఎంత పోసిన దానికి అది పీల్చేస్తుంది కానీ దానికి ఏం ఉండదు. మానవుడు అనిపించే భోగాలన్నీ ఎటువంటి అంటే ఇసుకలో పోసిన నూనె ఆయుర్ లాంటిదని విశేషించడం వల్ల కోరిక వస్తుంది. కోరిక వల్ల కోపం వస్తుంది. ఆ కోపం నుంచి ఏం పడుతుంది? మోహం పడుతుంది. ఆ మోహం వల్ల విశిక్షణ కలిగిపోతుంది. విశిక్షణ అంటే ఆత్మ అనాత్మ అని చెప్పి, అంటే ఇది నిజం, ఇది నిజం కాదు, ఇది ఆత్మ, ఇది అనాత్మ, ఇది సత్యం, ఇది అసత్యం, ఇది నిత్యం, ఇది అనిత్యం. అంటే ఏదైతే నువ్వు దేంట్లో నుంచి విడుదల పొందాలో అనేటువంటి విచక్షణ నీకు పోతుంది. దేనివల్ల పోతుంది? మోహం వల్ల పోతుంది. దేనివల్ల పోతుంది? మోహం. ఎప్పుడైతే మనిషి మోహంలో పడ్డాడో వాడికి బుద్ధి నశించడం ప్రారంభిస్తున్నట్టు. ఏం కాదు, ఏం నశిస్తుందండి? బుద్ధి నశించ బుద్ధి నశించడం ప్రారంభమైన తర్వాత పూర్తిగా మనిషి నశించిపోతాడని ఈ గాంధీ గారికి చాలా ఇష్టం. దాని రోజు ఈ వాక్యాన్ని మనం చేసేవాడు బాగా అర్థం చేసుకోండి. విషయాన్ని చింతించడం వల్ల, విషయాన్ని చింతించడం వల్ల కోరిక కలుగుతుంది. కోరికలోంచి కోపం వస్తుంది, కోపంలోంచి మోహం వస్తుంది. మోహం వచ్చిందో ఒక విశిక్షణ నశిస్తుంది. విశిక్షణ డిస్క్రిమినేషన్. విశిక్షణ అంటే ఏంటి? అంటే ఏది మంచి, ఏది మంచి కాదు, ఏది నిత్యం, ఏది నిత్యం కాదు, ఏది సత్యం, ఏది సత్యం కాదు అనేది ఆ ఏకం, ఆ డిస్క్రిమినేషన్. అంటే ఫ్యాకల్టీ, మెంటల్ ఫ్యాకల్టీ నశిస్తుంది. ఎప్పుడో మోహం వచ్చినప్పుడు అంటే విచక్షణ నశిస్తుంది. అంటే ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో తెలియకుండా వాటికి విచక్షణ నశిస్తుంది. ఆ విచక్షణ ఎప్పుడైతే నశించిందో వాడు ఏమిటి, బుద్ధి నశించింది. బుద్ధి నశించిన తర్వాత నెమ్మదిగా నెమ్మదిగా ఆ క్యాన్సర్ జబ్బు వచ్చినప్పుడు ఎలా పీడించబడి చచ్చిపోతాడు, అదే బుద్ధి నశించడం ప్రారంభమైన తర్వాత స్లోగా పూర్తిగా మనిషి నశించిపోతాడు. మన శరీరానికి డ్రైవర్ ఎవడు? బుద్ధి. మన శరీరానికి డ్రైవర్ ఎవడు? బుద్ధి. అదే డ్రైవర్ని మనం బాగా చూసుకోవాలి. మన శరీరానికి డ్రైవర్ బుద్ధి. అంటే ఆ డ్రైవర్ సరిగ్గా లేడనుకోండి, శరీరం నశించిపోయినట్టే లక్షణం. బుద్ధి ఎప్పుడైతే నశించిందో వాడు నరకానికి పోతాడు, అంటే చీకటి లోకానికి పోతాడు. ఆ బుద్ధిని కాపాడుకోవాలి. ఇది ఆచార్యులు అంటారు, ఈ విద్యను నువ్వు పోషించుకోవాలంటారు, నీకు సొంత బుద్ధి కావాలంటారు. అంతమందికి సొంత బుద్ధి ఉండదు. మీరు ఎదవంటే ఎత్తివారు చేతి పెట్టాలంటారు వాళ్ళని. వాళ్ళకి సొంత బుద్ధి ఉండదు, ఎత్తివారు చేతి పెట్టరు అంటారు. అంటే చెంట పిల్లలు అంతే కదా మరి, వాళ్ళకి సొంత బుద్ధి ఉండదు. మీ సొంత బుద్ధిని కాపాడదు. ఏదైనా ఒక వాక్యం చదివినప్పుడు ఇందులో ఎంత నిజం ఉంది ఎంత నిజం లేదు, ఒక సబ్జెక్ట్ అన్నప్పుడు ఇందులో ఎంత నిజం ఉంది ఎంత నిజం లేదు, నీ బుద్ధిని ఉపయోగించుకో. నీ సొంత బుద్ధిని జీవితం పొడుగునా కాపాడదు. కొంతమందికి చాలా మందికి సొంత బుద్ధి ఉండదు. వాళ్ళు ఉందని అనుకుంటారు, కానీ చాలా మందికి స్వతంత్రాలు వచ్చిన వాళ్ళకి సొంత బుద్ధి ఉండదు, చాలా మందికి ఉండదు. అంటే ఆచార్యస్వాములు గారు ఏమన్నారంటే, నీ సొంత బుద్ధిని కాపాడు. అంటే ఎప్పుడైతే మనం సొంత బుద్ధిని కాపాడుకోలేదు, వాడు మనం బానిసలతోడు సమానం. వాడికి ఎంత ఐశ్వర్యం ఉన్నా ఎంత చదువు ఉన్నా సొంత బుద్ధి లేని వాడు బానిసతోడు సమానం. అంచేది నీ మనస్సు బాహ్య విషయాల మీద కానీ బాహ్య వస్తువుల మీద కానీ బాహ్య చింతల కనుక పెడుతుంటే, నీ వివేకం ఉపయోగించి, అంటే నీ తెలివిని ఉపయోగించి, నీ బుద్ధిని ఉపయోగించి, ఆచార్య వాడు చెప్పి డెవలప్ యువర్ బుద్ధి, డెవలప్ యువర్ డిస్క్రిమినేషన్, డెవలప్ యువర్ ఇంటెలిజెన్స్. ఇంకెట్లంటే నీ తెలివిని ఉపయోగించి, నీ వివేకాన్ని ఉపయోగించి, ఆ మనస్సుని విశేషించాల గురించి వెనక్కి రాని అది ఆత్మని చింతించేలాగా, నీ వివేకం ఉపయోగించి నీ మనస్సును ఆత్మని చింతించేలాగా వచ్చింది చేసేటప్పుడు నువ్వు బాగుపడతావు. అంటే నెమ్మదిగా బాహ్యానికి విజృంభిస్తున్నటువంటి మనస్సుని ఆ విషయాల్లో దాన్ని మళ్లించి వెనక్కి మళ్లించి దాన్ని వీళ్ళించి ఆత్మని చింతించేలా చెయ్యి. అది ఎలా చేస్తామంటే, నీ బుద్ధిని ఉపయోగించు, నీ వివేకాన్ని ఉపయోగించు, నీ లేదని ఉపయోగించు. నీకు లేదం ఉంది కదా, నీకు అర్థమవుతుందా, నీకు లేదం ఉంది కదా, ఆ చెయ్యి చేతి వివేకం ఉంది కదా, ఆ వివేకాన్ని ఉపయోగించుకుని నువ్వు బాగుపడే విధానం నేను చూసుకో. నీ రైల్లో బ్రహ్మం ఉంది, దానిపై భావనా బలం లేకుండా ఆ బ్రహ్మను పొందలేదు. తొంభై మంత్రం లాంటిది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నీ బ్రహ్మం ఎక్కడ నీకు దూరం లేదు, ఎక్కడ నీ హృదయంలో ఉంది, అత్యంత సమీపంలో ఉంది నీకు. కానీ భావనా బలం నీకు లేకుండా బ్రహ్మమని నువ్వు పొందలేదు. ఆ భావనా బలం ఎలా సంపాదిస్తావు? నువ్వు జపం ద్వారా, ధ్యానం ద్వారా ఆ భావనా బలాన్ని పొందు, ఆ విచారణ ద్వారా ఆ భావనా బలాన్ని పొందు, అప్పుడు ప్రాణాయామం ద్వారా పొందు. ఆ భావనా బలం లేకుండా నువ్వు బ్రహ్మమని పొందవు. ఆ బ్రహ్మను పొందావనుకో, లోపల ఉన్న బ్రహ్మను పొందావనుకో, ఇట్ గివ్స్ రైజ్ టు బ్లిస్, ఇట్ గివ్స్ రైజ్ టు హ్యాపీనెస్, ఇట్ గివ్స్ రైజ్ టు పీస్, ఇట్ గివ్స్ రైజ్ టు సాల్వేషన్, ఇట్ గివ్స్ రైజ్ టు లిబరేషన్. నీ లోపల బ్రహ్మను తెలియకుండా నీకు మోక్షం కలగదు. నీవు లోపల బ్రహ్మానుభవం కలగకుండా నీకు ఆ శాంతి కలగదు. బ్రహ్మజ్ఞానం లేకుండా, ఆత్మజ్ఞానం లేకుండా ఏ మనిషి కూడా మోక్షం రాదు. అంటే నీకు ఆ మోక్షం కావాలంటే నువ్వు ఆత్మజ్ఞానం సంపాదించు. అంటే మోక్షత్వం ఉండాలి, మోక్షం సంపాదించాలనే కాంక్ష ఉండాలి. అయితే మోక్షం సంపాదించాలనే కాంక్ష నీకు ఎప్పుడు వస్తుంది? ఆ మోక్షం యొక్క నువ్వు తెలిసినప్పుడు వస్తుంది. ఏ వస్తువునైతే మనం పొందుదాం అనుకుంటున్నామో ఆ వస్తువుకి సంబంధించిన ఇంపార్టెన్స్ కూడా మనకి తెలియాలి. ఆ వస్తువు యొక్క ఇంపార్టెన్స్ మనకి తెలియదనుకో, అది పొందాలని బుద్ధి కూడా మనకు కాదు. మనకి ఏదైనా బాగా వస్తే దేవుడు మనం వదిలేశాడు అనుకుంటాం, అది రాంగ్ థింకింగ్, అది ఫాల్స్ థింకింగ్ అంటున్నాడు భగవాన్. అది రాంగ్ థింకింగ్. దేవుడు కూడా నేను అనుగ్రహించడం కోసం ఆ తక్కువ నీకు పంపడం, కానీ ఆ విషయం నీకు సన్నిక దేవుని అనుగ్రహం నాన్న ఇవ్వలేదు అనుకుంటున్నాను. దేవుని అనుగ్రహం ఎప్పుడు ఉంది? అది లేదు, శ్రవంతి లేదు, నిరంతరంగా ప్రవహిస్తూనే ఉంది. కానీ ఆ ప్రవాహాన్ని మనం చూడలేని లేదనుకుంటున్నాం, అది ఉందన్న సంగతి తెలియకలేదనుకుంటున్నాం. ఒకసారి మీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఉంటారనుకోండి, వాళ్ళు పెడతా ఉంటారు అన్నమాట. మీకు అర్థమవుతుందా? ఇంకేంటి ఆ చేస్తున్నారు, దేవుడు తిట్టిస్తున్నాడు, ఇంకేదా వాళ్ళ మీద మీకు నమ్మకారం పోవటం కోసం అది సత్యవర్గాలు అంటారు, ఎదుగుతూ ఉంటారు. మీకు అర్థమవుతుంది, ఒకసారి మనం బాగా ఇష్టమైనట్టు మనం తిడతారు. ఆ చిత్తపోతే చచ్చేవరకు దేవుడు స్మరణ తలపెట్టి ఆయన తలపెట్టుకుంటాం. ఆ దేవుడు ఏం చేస్తాడు, అయ్యో నిన్న నేను తలపెట్టాలంటే ఈ మాయలో పడిపోతున్నారని చదివి ఒకసారి తిట్టిస్తూ ఉంటాడు. మనం తిట్టించినప్పుడు కానీ ఆ మీకు నమ్మకారం అవ్వదు. నీ మమకారం ఉదరించడం కోసం ఆయనకు దిచ్చిస్తాను. ఆ మమకారం కాస్త ఉదరించడం అప్పుడు బుద్ధి దేవుడి మీద స్థిరంగా ఉంటుంది. ఎవరి మీద మమకారంలో వాడు మిమ్మల్ని చుట్టినాకనే అది కూడా దేవుడి అనుగ్రహం. దేవుని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది, కానీ లేదని మనం అనుకుంటాం. ఇంకెలా మనకు ఆ వివేకం, ఆ గుర్తించే వివేకం, ఆ గుర్తించే చెప్పు లేక మనకి. అంటే మీరు గౌతమ బుద్ధుడు చెప్పినట్టు జరిగిపోయిన గొడవ అస్తమాన్ని తెరపెట్టుకుని మీ కాలాన్ని వేస్ట్ చేయవచ్చు. భవిష్యత్తుకు మంచి రోడ్డు వేసుకోండి. భవిష్యత్తుని మీరు మోక్షం పొందడం కోసం మంచి రోడ్డు వేసుకోండి. మంచి రోడ్డు నిర్మించుకోవడానికి చూసుకోండి. సో ఇల్లు అంతకుంది అనుకోండి, ఆచార్య వారికి చెప్పారు కదా ఇల్లు అంతకుంది అనుకోండి. ఇంకేంటి మీరు వెంటనే బయటకు వచ్చేస్తారు, మేము చాలా పెద్దవాళ్ళం గొప్పవాళ్ళం బయట వాళ్ళు ఎవరైనా వచ్చి మేము ఆహ్వానిస్తేనే మేము బయటకు వెళ్తాం అనుకుంటారని మీరు ఆహ్వానించడం కోసం చూస్తాడు. ఇంకేట ఆహ్వానం కోసం చూడదు, చిన్నకారులు చూడదు, రిక్షా కోసం చూడదు, మొత్తం అంటిపోతున్న ఇంట్లో చూడు, బయటకు వచ్చేస్తారు. కారణం ఏం చెప్పండి? వాడు ప్రాణాన్ని వాడు రక్షించుకోవడం కోసం అటు బయటకు వచ్చేస్తున్నాడు. వాడు ప్రాణాన్ని వాడు రక్షించుకోవడం కోసం ఎవరి కోసం చూడలేదు, వాడంటే అయితే బయటికి అలా వచ్చి అలాగే మీరు మోక్షం కోసం అలా ప్రయత్నం చేసి నీజంలో నేను మోక్షం పొందుతాను. వాడు ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం వాడు కర్మాటి చూడటం లేదు. చూస్తాడండి కవారి వచ్చిందో లేదో, చిన్నకారు వచ్చిందో, చిన్నకారు వస్తే ఇంటి నుంచి బయటకు వెళ్తాను. ఆడు చూస్తాడు కాబట్టి ప్రాణం వచ్చి వాడు బయటకు వచ్చేస్తున్నాడు. అదే నాడు ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం ఇంట్లో నుంచి బయటకు ఎలా వచ్చేస్తున్నాడు. అలాగే ఈ ప్రపంచం నుంచి, ప్రపంచంలోని అగ్నిగుణం నుంచి బయటకు రావాలంటే మీరు అంత వేగంగా, ఆడు ఎంత వేగంగా బయటకు వస్తాడో అంత వేగంగా మీరు సాధన చేసుకుంటే మీ ఈజ్యం కూడా తెరిస్తారు. అది కాదంటారా? మీరు కామక్రోధాల నుంచి విడుదల పొందలేరంటారా? అప్పుడు మీరు వెంటనే ఏమొస్తుంది? కర్మ చేస్తారు. కర్మను బట్టి దేహం వస్తుంది, దేహాన్ని బట్టి దుఃఖం వస్తుంది, అక్కడి నుంచి సంసారం రాదు. మీకు దుఃఖం వస్తుంది ఎవరికి వస్తుంది? మనసుకు వస్తుంది. వ్యాధి వస్తుంది ఎవరికి వస్తుంది? మనసుకి. ఇక్కడ భగవాన్ చెప్పిన రహస్యం ఇక్కడ ఉంది. ఆ దుఃఖం ఎంత నిజం అంటే మీ మనస్సు ఎంత నిజమో ఆ దుఃఖం కూడా అంతే నిజం. మీకు ఏదైనా బాధ రావచ్చు, ఎవరైనా చిచ్చారంటే మీకు బాధ వస్తుంది, ఎవరైనా పొగిడితే మీకు సంతోషం వస్తుంది. మీకు అర్థమవుతుంది? ఆ ప్రవర్తనలో వచ్చే సంతోషం, విమర్శించడం వల్ల వచ్చే దుఃఖం అది నిజం కాదు. మనస్సు ఎంత నిజమో అది కూడా అంతే నిజం. ఈ విషయాన్ని వివేకాన్ని ఉపయోగించి ఇటువంటి బయటపడ పూర్వం అన్ని మట్టిలో అంటే మీకు అర్థమవుతుంది. పూర్వం అన్ని ఉండేది పండు. పూర్వం కార్లు లేవు, రైలు లేవు, విమానాలు లేవు. ఇప్పుడు కార్లు వచ్చేసింది, రైలు వచ్చేసింది. అంత మాత్రం చేసి మీరు అందరూ సుఖంగా ఉన్నారా, శాంతిగా ఉన్నారా, ఆనందంగా ఉన్నారా అని అడుగుతున్నారు. అంటే కార్లలో సుఖం ఉంటే, రైళ్ళలో సుఖం ఉంటే, విమానాల్లో సుఖం ఉంటే మీరు అందరూ సుఖపడిపోవాలి కదా. మీరు ఎవరి ముఖమైనా సుఖం ఉందా, ఎవరి ఉదయంలోనూ శాంతి ఉందా, దీని సమాధానం చెప్పమంటున్నారు స్వాములు వారు. ముఖ్యమైన బయటలో బ్రహ్మంలో మాత్రమే సుఖం ఉంది. సుఖం ఒక మరీ దగ్గర బ్రహ్మ అది తెలుసుకున్నప్పుడే మీకు సుఖం ఎలా ఉంటుందో తెలుస్తుంది. కానీ మీకు రైల్లో గంటసేపు కూర్చుంటే మీకు సుఖం వచ్చింది. సుఖం ఎక్కడ ఉందో, ఎక్కడ ఉంది? బ్రహ్మంలో ఉంది. అది ఎక్కడ ఉంది? ఆ బ్రహ్మం ఎవరు? మీరై ఉన్నారు. ఆ బ్రహ్మం ఎవరు? మీరై ఉన్నారు. అంటే మీ లోపలే సుఖం ఉంది. సుఖం ఎక్కడ ఉంది? సుఖం మీరై ఉన్నారు. అది ఎవరో ఆ వస్తువు నేను తెలిస్తే నీకు స్వప్నం కూడా తెలుస్తుంది. తెలుసుగా లోపలున్న వస్తువుని వీరుగా, ఈ స్వరూపానికి వీరుగా స్వప్నం లేదు. స్వామివారు చెప్పింది ఏంటంటే, భగవంతుడి నామం చాలా పవిత్రమైంది. రామనామం కానీ, కృష్ణనామం కానీ, శివనామం కానీ, రమణనామం కానీ, ఏ నామైన భగవంతుడి నామం చాలా పవిత్రమైంది. ఆ భగవంతుడి నామం ఎంత పవిత్రమైందో, ఆ నామాన్ని మీరు స్మరించుకుంటే మీ హృదయాలు కూడా అంత పవిత్రమైపోతాయి. ఎప్పుడైతే మీ హృదయాలు అంత పవిత్రమైపోయినా, మీ హృదయాలు నా బ్రహ్మం మీకు ఎరుకపడుతుంది, ప్రసుఖపడతారు, సుఖీ అవుతారు.